హృదయపూర్వక పాదావందనాలు చేస్తూ జిజ్ఞాసులైనటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేస్తూ గురుస్వరూపులైనటువంటి శ్రీ నాన్నగారు మీ అందరితో ఒక నాలుగు మాటలు ముచ్చరించేటువంటి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి వారికి నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమోవాకాలు అందజేస్తూ మీతో ఒక నాలుగు మాటలు పంచుకుంటాను. శ్రీ శివవర్మ గారు ప్రారంభించినటువంటి శ్రీ విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరఫున కార్యక్రమాలు ప్రారంభించి ట్రస్ట్ ప్రారంభించి ఇప్పుడు సరిగ్గా 15 సంవత్సరాలు పూర్తయింది. మొట్టమొదటి సంవత్సరంలో వారు చేసేటువంటి సాంఘిక సమాజ సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పుడు అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసేటువంటి నేను రాతలమెర గ్రామానికి వచ్చి అందులో పాల్పంచుకోవడం జరిగింది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ప్రతి సంవత్సరం ప్రగతి పథంలో పయనిస్తూ ఇంకా ఎక్కువ మంది ఆర్తులకి, దీనులకి, దుఃఖితులకి అండగా నిలుస్తూ ఆ ట్రస్ట్ అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలకి అనుగ్రహం కలిగించింది శ్రీ నాన్నగారు. త్యాగానికి చాలా ధైర్యం కావాలి. త్యాగం తప్ప మిగతా విషయాలు అందరూ మాట్లాడగలరు. కార్యాచరణలోకి వచ్చేటప్పటికి త్యాగం చూపించాలంటే అపరిమితమైనటువంటి ధైర్యం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని యువకుడైనటువంటి శివవర్మలో కలిగించి తద్వారా సమాజానికి, పీడిత ప్రజానీకానికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించి వారిని అనుగ్రహిస్తున్న నాన్నగారికి మరొక్కసారి నమస్కారాలు అందిస్తున్నాం. శ్రీ రమణ జ్యోతిని వెలిగించి ఆ మార్గం అందరికీ చూపిస్తూ తరింపచేస్తూ శివవర్మ గారితో ఇప్పుడే చెప్పాను, అనేకమంది సోదర సోదరీమణులు అతి గహనమైనటువంటి అద్వైత మార్గంలో మహాపండితులకు అర్థం కానటువంటి విషయాలు సుబోధకం చేస్తూ సామాన్యుల్ని అంటే మాత్రమైనటువంటి పథంలో నడిపించేటువంటి నాన్నగారు, అతి సామాన్యులకు కూడా సులభమైనటువంటి అర్థంలో ఉదాహరణ చెబుతూ ఇంతమందిని తరింపచేయడం అనేటువంటి మనం తెలిసి గురుపదంలో ఉన్న ఎవరూ నెరవేర్చలేనటువంటి మహోన్నత కార్యక్రమాన్ని నాన్నగారి ద్వారా ఈవేళ ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేస్తున్నాడు ఈ సమాజానికి. మొట్టమొదటిసారి 1995లో నాన్నగారిని నేను కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాన్నగారు ఒక ఆధ్యాత్మిక కుమారుడిగా నన్ను స్వీకరించి వారి దృష్టిలో ఏ పుస్తకం పడినా అది ఈ రామకృష్ణకు ఒకసారి అందజేయండి అనేటువంటి వారి అపారమైనటువంటి కరుణకి, దయకి, అనురాగానికి పాత్రత పొందుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. నేను వారు అసలు చూపులే కరుణ రసాద్రపూరితమైనటువంటి చూపులు. రమణ మార్గం చెబుతూ భగవద్గీతలో అకర్మ వికర్మ అని చెప్తుంటారు. అకర్మ అంటే కర్మ చెయ్యకుండానే కర్మ చేస్తుండేటువంటి ప్రభావం కనిపించేలా చేయడం. జ్ఞానులు కర్మ చేయరు, మనందరికీ తెలుసు. రమణ మహర్షి కూడా ఎప్పుడు కర్మ చేసినట్టుగా మనం వినలే. సమాజాన్ని అభివృద్ధిపరచడానికో సేవా కార్యక్రమాలు చేయడమో మనం వినలేదు. కానీ జ్ఞాని స్వయంగా కర్మ చేయనప్పటికీ కూడా సమాజానికి హితమైనటువంటి ఏ కర్మలు కావాలో, ఏ పనులు కావాలో జ్ఞానులు నెరవేర్చుకుంటారు. అది అర్థం అవ్వడం అంటే మామూలుగా మహాపండిత ప్రకాండులు కూడా అర్థం కానటువంటి విషయాన్ని ఇక్కడ నాన్నగారు మనకు అర్థమయ్యేలా చేశారు శివర్మ గారి ద్వారా. నాన్నగారు జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు, నాన్నగారు స్వయంగా ఏం చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ కొంతమంది హృదయాలను ప్రభావితం చేసి వారిని ఇన్స్పైర్ చేసి వారి ద్వారా ఈ సేవా కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారంటే అకర్మగా కనిపించేటువంటి జ్ఞాని యొక్క కర్మ ఏ రూపంలో ఉంటుందో స్పష్టంగా ఉదాహరణ ద్వారా మనకు అందజేశారు నాన్నగారు. ఇంతకన్నా సుగమంగా ఉదాహరణ పూర్వకంగా అద్వైత మార్గాన్ని సుబోధకం చేయడం అనేటువంటిది ఇంత పూర్వం మనం విని ఉండనటువంటి ఒక అపూర్వ కార్యక్రమం నాన్నగారి వల్ల జరుగుతున్నది. మరి ఇదంతా కూడా మనకి తెలుసు, ఆనందో బ్రహ్మాతి విజానత్యం అంటే ఆనందమే పరబ్రహ్మము అని, అంటే పరబ్రహ్మానుగతం చేసుకున్నట్టయితే ఆనందంగా ఉంటాము అని. మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి సౌఖ్యాలున్నా, భోగాలున్నా, సౌకర్యాలున్నా ఈ ఆనందం అనేది దొరక్క ప్రతి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఏది లేదో దాని గురించి ప్రయత్నం చేస్తుంటాం మనం. నిత్యం ఆనందం కావాలి, కానీ ఆనందం తెచ్చుకునేటువంటి మార్గం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆనందానుభూతి ఎలా కలుగుతుందో నాన్నగారు ఒకటే సింపుల్గా చెప్తుంటారు. తలంపుకి తలంపుకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని. ఈ తలంపే దుఃఖాన్ని తీస్తుందని ఇటువంటి సుబోధకమైనటువంటి సామాన్యులకు కూడా, గృహిణులకు కూడా, పాండిత్యం లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈ మహావిద్యని అందరికీ దొరికేటువంటిది కాదు. ఇది వారి కరుణ నా మీద ప్రసరించిన తర్వాత అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి మహోదాత్తమైనటువంటి సంఘటనలు జరిగాయి. అన్నీ పంచుకోవడం సాధ్యం కాదు. అయితే నాన్నగారి కరుణ మన మీద ఉన్నది, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నది అన్నదానికి ఎప్పుడూ నిత్యం తార్కాణాలు మనకు కనబడుతూనే ఉంటాయి. ఆలోచించుకుంటాను ఎప్పుడు దృష్టాంతాలు కనబడుతూ ఉంటాయి, నిదర్శనాలు కనబడుతూ ఉంటాయి. కానీ నిత్య వ్యవహారంలో, నిత్య జీవితంలో పడి ఆ నిదర్శనాలను మర్చిపోతుంటాం మనం. మర్చిపోకుండా మనని మనం కనుక పరిశీలనగా చూసుకుంటూ ఉంటే నాన్నగారి అనుగ్రహం, వారి కరుణ, వారి ఆదరం మన మీద ఉందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకటే ఉదాహరణ చెప్పేసి నేను సెలవు తీసుకుంటే ఏంటంటే నాన్నగారు మనకి చెప్పాల్సింది మనం విని తరించాల్సిన అవసరం కూడా ఉంది. 95లో వారితో పరిచయం అయిన తర్వాత 96 జనవరి 25వ తారీఖుని యోగ వాసిష్టం ఇదివరకు నేను చదివిన్నాను, కానీ మళ్ళీ ఒకసారి చదవాలి ఆకాంక్ష కలిగింది నాకు. ఎవరో 4-5 ఆఫీసర్లు ఉంటే వారితో మాట్లాడుతూ యోగ వాసిష్టం ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగాను. అంటే ఒక ఆయన, మాది మా నాన్నగారు సాంప్రదాయ పండితులండి, మా దగ్గర అది ఒక ఓల్డ్ కాపీ ఉంది, నేను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మీకు తెచ్చిస్తాను యోగ వాసిష్టం అన్నారు. సరే మంచిదన్నా, 25వ తారీఖు అయిపోయింది, 25వ తారీఖు రాత్రి 8 కలెక్టర్ బంగ్లాలో జరిగిన సంభాషణ ఇది. 26వ తారీఖు జనవరి 26 మీకు అందరికీ తెలుసు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే పెరేడ్ అయిపోయిన తర్వాత ఏలూరులో ఆఫీసర్స్ క్లబ్లో కలెక్టర్ ఇది చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మర్యాదగా వాళ్ళతో కాఫీ తాగి వెళ్ళిపోవడం అంది అలవాటు. ఆ క్లబ్కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆఫీసర్లు అందరూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి ఒక ప్యాకెట్ పుస్తకాలు ప్రజెంటేషన్ చేశారు నాకు. మీరు చదివితే బాగుంటుందని ఫస్ట్ కాపీ మీకు తెచ్చాను సార్ ఇదేని. విప్పి చూస్తే అది యోగ వాసిష్టం తెలుగు అనువాదం. వారు చేశారట, మొదటి కాపీ నేను చదివితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు తెచ్చి అక్కడ ఇచ్చారు. ఈ పుస్తకం తెరిచిన తర్వాత నేను అంత కీర్తన రోజు ఎవరితో మాట్లాడానో వారు కూడా అధికారి అక్కడే ఉన్నారు. నేను తెచ్చిస్తాను సార్ ఈ ఊరు ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు అన్నారు. కానీ ఆ పుస్తకం చేతిలోనే ఉంది. నాన్నగారి అనుగ్రహం నా మీద పడ్డం ప్రారంభించిన తర్వాత ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇవి మనకు అందరికి కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ సోదర సోదరిమణులకి జిజ్ఞాసులకి అందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఇది మహోన్నతమైనటువంటి అవకాశం, ఇది మన జీవితాల్లో వెలుగు నింపేది, సుఖాన్ని కాకుండా ఆనందాన్ని ఇచ్చేటువంటిది, అవ్యాజమైనటువంటి అనురాగము. అంటే మనం కొంత మీద ప్రేమ చూపెడతాం, కొంతమంది మీద మైత్రి చూపెడుతూ ఉంటాం, లోపల ఒక కారణం ఉంటుంది. వాడి వల్ల పని జరగవలసి ఉందో లేకపోతే ఇంకోటి ఏదైనా జరగాల్సి ఉందో, అప్పు కావాలో, అంచేత మనం అంతా అనురాగం ఆప్యాయత చూపెడుతూనే ఉంటాం అందరి మీద. అవ్యాజమైన అనురాగం అంటే మన దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించకుండా మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, ఆత్మానులోకనం చేసుకునేటువంటి సామర్థ్యం వీళ్ళ కలగాలి అనేటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతోటి మన పట్ల మనకిచ్చేటువంటి నాన్నగారు ఇచ్చేటువంటి సందేశాన్ని వినాలి, మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, ఒక మంచి మహోన్నతమైనటువంటి విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి, ప్రజా సంక్షేమానికి దారులు పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి మహాజ్ఞానావతారులతోటి సంగమం కలగడం కట్టడం అనేది చాలా వైభవావతారాల్లో తప్ప ఇది సాధ్యం కాదు. అది మనం కూడా భగవత్ అవతారాలు చాలా చూస్తాం. వైభవావతారం అంటే సమకాలీనులు మాత్రమే చూడగలుగుతారు, మిగతా వాళ్ళు చూడలేరు. రామకృష్ణాజ్యాది అవతారాల్లో వారితో ఎవరైతే ఉన్నారో వారు చూశారు, ఉండి కూడా వారిని అర్థం చేసుకోలేకపోయారు కొంతమంది. తర్వాత తర్వాత మనం వారిని తలుచుకునే తప్ప సమకాలీనత్వం అనేది మనకు ఉండదు. అటువంటి మహాజ్ఞానితో మనకు సమకాలీనత్వం జరిగింది, ఇది భగవద్ అనుగ్రహం జరిగింది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ, వారి అవ్యాజమైనటువంటి అనురాగంతో, కరుణతోటి, శిష్య వాత్సల్యంతో నాకు నాన్నగారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా నాన్నగారి పాదాలకి నేను హృదయపూర్వక వందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున శివ కళ్యాణ మండపానికి వచ్చాం. అలా శివ అంటేనే శుభభవన, శుభం అని అర్థం. ఈరోజు ఈ కళ్యాణ మండపానికి, ఈ శివ కళ్యాణ మండపానికి పూర్వం ఈ ఈ సమావేశాలు పాతాళ మెరకలో జరిగాయి. అది ఇప్పుడు భీమవరం మార్చడం జరిగింది. పైగా ఈ రోజున ఫిబ్రవరి 21వ తేదీన ఒక సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. శివ సోదరి స్వర్గీయ విజయలక్ష్మి ట్రస్ట్, ఆ విజయలక్ష్మి పేరు మీద ఒక ట్రస్ట్ని శివ ఏర్పాటు చేశాడు. ఆ స్వర్గస్థులైన తర్వాత, శివ సిస్టర్ స్వర్గస్థులు అయిన తర్వాత ఆవిడ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు శివ. ఆ ట్రస్ట్ పేరు మీద ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అరుణాచలేశ్వరుడికి శివకి పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. అరుణాచలేశ్వరుడికి అసలే ఇష్టం ఉండదు పబ్లిసిటీ. రమణ మహర్షి గారు అక్షరమణ మాల అన్నారు, నువ్వు ఇంతరవాడు అంతరవాడని చెప్పటం నీకు ఇష్టం ఉండదు, అయినా నేను అరుణాచలేశ్వరుడు గురించి చెబుతున్నాను, నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను, నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను, అందుచేత క్షమించి అరుణాచలేస్తాడని రమణుడు అక్షరమణమాలలో చెప్పాడు. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ శివ విజయలక్ష్మి ట్రస్ట్ పెట్టాక సరే క్వైట్గా కూల్గా కామ్గా ఏమీ నిశ్శబ్దంగా శబ్దం ఏమీ లేకుండా ఇదంతా శివే చేస్తున్నాడని గుర్తింపు కూడా లేకుండా ఇంపర్సనల్ బిహేవియర్, ఇంపర్సనల్గా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ 15 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది ఈ మాటలు. అక్కడ విద్యా, అక్కడ విద్యా కేంద్రం పెట్టాడు పాతాళ మెరకలో, వైద్యం సదుపాయాలు ఏర్పాటు చేశాడు. శివ పాతాళ మెరకనే, పాతాళ మెరకలో చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది, చేస్తున్నాడు. కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని పనులు ఆ ట్రస్ట్ పేరు మీద కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. అంటే ప్రజలకి ప్రాక్టికల్గా జనసామాన్యానికి అందరికీ ఉపయోగపడే పనులే చేస్తున్నారు. దీని అనుష్ఠాన వేదాంతం అంటారు. ఇప్పుడు శివ చేసింది ఏంటంటే వాచా వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. ఇది కూడా అంటే అనుష్ఠాన వేదాంతం మీకు బాగా అర్థం అవ్వాలంటే భగవద్గీతను అధ్యయనం చేయమని చెబుతారు. భగవద్గీత అధ్యయనం చేస్తే అనుష్ఠాన వేదాంతం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ అనుష్ఠాన వేదాంతంలో చాలా కార్యక్రమాలు వైద్యరంగం విద్యారంగం వాటితో పాటు ఈ మధ్యకాలంలో వృద్ధులకి సేవ చేయడానికి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా పాతాళ మెరకలో నిర్మిస్తున్నారు. నేను ఒకసారి శివన్ అడిగాను, ఏంటి ఎన్ని మంచి పనులు చేసినా పాతాళ మెరకే సరిపెట్టుకుంటున్నావు ఏంటని. పాతాళ మెరకు కాకుండా ఇంకో గ్రామానికి చేయటం మొదలు పెడతాం అనుకుంటే దానికి పరిమితి ఏమిటి అని అడిగాడు. మా గ్రామానికి చేయను, మా గ్రామానికి చేయను అంటే దానికి పరి హద్దులు ఉండవు కదా అన్నాడు. అది చాలా అనుభవంతో చెప్పాడు శివ. దానికి హద్దులు ఉండవన్న సంగతి నాకు ఇప్పుడు నాకు అనుభవమే తెలుస్తుంది. ఏదో గ్రామాన్ని అద్దెగా పెట్టుకు చేస్తున్నాం, ఈ గ్రామాన్ని తప్పించి ఇంకో గ్రామాన్ని చేస్తే ఇంక మా గ్రామం అంటారు, గ్రామం అంటారు, దానికి ఒక లిమిటేషన్ ఉండదు కదా. అవి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల అని చెప్తే అప్పుడు వాడు వాచా శివ చెప్పిందే నాకు అనుభవంలో తెలుస్తుంది. అప్పుడు మేమంటే చాలా గ్రామాలు నెత్తిమీద పెట్టుకుంటాం మేము, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్న మాట నిజమే. అది బాగా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పిన మాట శివే. తర్వాత పాతాళ మెరకులో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ చాలా ఒక అద్భుతమైన బిల్డింగు భీమవరంలో, భీమవరం ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి కళ్యాణ మండపం నిర్మించారు. ఇక్కడ డైనింగ్ హాలు ఇంకన్నీ కూడా, అంటే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చేవారు ఒట్టి చేతులతో రావచ్చు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశాడు శివ. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అవి కళ్యాణ మండపం నిర్మించడమే కాకుండా వృద్ధులకి ఇప్పుడు పాతాళ మెరకలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మించడం జరుగుతుంది. అదొక 4 నెలలు 5 నెలల్లో పూర్తి అయిపోతుంది. అందులో కొంత డబ్బు శివదే, కొంత ధనం లయన్స్ క్లబ్ది, కొంత ధనం ప్రజల కంట్రిబ్యూషన్. ఇలా 3 రకాలుగా విభజించి అది ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మించడం జరుగుతుంది. అంటే శివ చేసేది సేవను చెప్పడం కంటే కృష్ణుడి మాటల్లో చెప్పాలంటే భగవంతుడు చెప్పిన భగవంతుడు ఉపయోగించిన మాటలతో చెప్పాలంటే అది యజ్ఞము, అది పూజ. ప్రతిఫల అపేక్ష లేకుండా ఏ పని చేసినా భగవంతుడు గీత ఏం చెప్పాడంటే అది పూజ యజ్ఞం అని. మనం హారతపల్లిలో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు 10 పైసలు ఇస్తే దేవుడికి దానం చేస్తున్నాం అనుకో, లేదా దేవుడికి ఉపకారం చేస్తున్నాం అనుకో, దేవుడికి పూజ చేస్తున్నాం అనుకుంటాం. ఆ పూజ జపం ఇప్పుడు అతను చేసేది సేవ అంటాం కంటే జపం అనే అది యజ్ఞము పూజ అని చెప్పవచ్చు. శివ చేసే పనులు అతనికి అది కూడా కూలిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఎంత శివే చేస్తున్నాడనే ఆ పేరు కూడా అమలు లేకుండా, అంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా మన ఎక్కువ మన రూపం మన పేరే బంధిస్తాయి. మనకు సత్యం తెలియకపోవడం కారణం 2, ఒకటి రూపబుద్ధి, 2 నామబుద్ధి. ఏదో శరీరం నాదనుకుంటాను, ఏదో పేరు నాదనుకుంటాను. ఆ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి మనం బయటికి రాలేము. దానికి చాలా కృషి చెయ్యాలి, కఠినమైన శ్రమ చెయ్యాలి. అందులోంచి విడుదల పొందితేనే కానీ రూపబుద్ధి, నామబుద్ధి, కర్తృత్వం. నారాయణుడే కారణమైనప్పటికీ, నారాయణుడే సర్వానికి కర్త అయినప్పటికీ నేనే కర్తను అనుకుంటాను తెలియని తన వల్ల. నేను కర్తను అనుకున్నంతకాలం మనిషి కూడా నీడ ఎలా వెంటాడుతుందో అశాంతి దుఃఖం కూడా అలా వెంటాడుతాయి మనిషిని. ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మల్లో కూడా. అంచేత ఆ కర్తృత్వం తగ్గించుకుని ఇది పూజ అనే భావంతో, యజ్ఞం అనే భావంతో 15 సంవత్సరాల నుంచి శివ నిర్మలంగా, నిశ్చలంగా, నిరాడంబరంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇది 15 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ తరఫున, నా తరఫున ఈ మంచి పనులు చేస్తున్నందుకు మనం సంతోష. మనం మంచి పనులు చేయకపోయినా మంచి పనులు ఎవరైనా చేస్తుంటే చూసి సంతోషించే యోగ్యత కూడా మనకు ఉండాలి. ఇప్పుడు ఈ కలియుగం ఎలా ఉందంటే మనం మంచి పనులు చేయలేము, ఎవరైనా చేస్తే మనం సంతోషించే శక్తి కూడా మనకు లేదు. మనం మంచి పనులు చేయలేం, ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి తోకలు పెట్టాం, చూసి ఆనందించే శక్తి, చూసి సంతోషించే శక్తి లేని ఈ వీళ్ళకే ఆత్మజ్ఞానం. చూసి, కళ్ళతో చూసి చెవులతో విని ఆనందించడానికి ఏం పోయింది? అంటే అందరూ అలా ఉంటున్నారని నేను చెప్పడం లేదు. మంచి పనులు మనం చేయకపోయినా చేసేవాళ్ళని చూసి ఆనందించే శక్తిని కూడా మానవ జాతి కోల్పోతాను. భర్తృహరి ఒక మాట చెప్పాడు, చదువుకోవటం వల్ల వినయం వస్తుందని, విద్య వల్ల వినయం వస్తుందని ఎప్పుడో ఏనాడో చెప్పాడు భర్తృహరి. చదువు వల్ల మరి భర్తృహరి చెప్పిన మాట నిజమే. ఇప్పుడు అందరికీ చదువుల వల్ల వినయం రావట్లేదు కదా, అవినయం వస్తుంది అందరికీ. అయితే అది చదువు కాదని అర్థం. మరి చదువు వల్ల వినయం రావాలంటే మనకు అవినయం వస్తుంటే మనం చదివేది భవిష్యత్ చదువు కాకపోవచ్చు. సర్వసాధారణంగా పురుషుల కంటే స్త్రీలు వినయంగా ఉంటారు, అది మన సాంప్రదాయం. అది ఈ చదువులు వచ్చేసాక స్త్రీలకి వినయం పోయి అవినయం వచ్చేసింది. స్త్రీల్లో ఇప్పుడు వినయం తక్కువ, ఎంత చదువుకుంటే అంత అవినయం వచ్చేస్తుంది స్త్రీలకు కూడా. అంటే మరి ఈ చదువులు ఎంతవరకు అంటే కేవలం అది నూటికి నూరు పాళ్ళు పొట్ట కోసం ఉద్దేశించబడిన చదువుల కింద ఉన్నాయి. మిగతా మంచి కళ్యాణ గుణాలకి చదువు వల్ల మనకేమి రావటం లేదు. అయితే దీనివల్ల చాలా నష్టపోతున్నాం మనం. చదువు అంటే ఇది ఉద్యోగం కోసమే అన్నట్టుగా ఉంది, కానీ చదువు వల్ల మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాలనే మనస్తత్వం విద్యార్థులకి తగ్గిపోయింది, ఉపాధ్యాయులకి తగ్గిపోయింది. అందుచేత ఇప్పుడు మనం చెప్పుకునే మనం ఎన్నో కొన్ని మంచి పనులన్నా చేయగలగాలి. రామకృష్ణుడు చెప్పేవాడు, మీరు 100 మందికి ఉపకారం చేయలేకపోవచ్చు, 100 మందికి ఉపకారం చేయలేమని మొత్తానికి మానకుండా ఒకడికన్నా చేయండి అని. ఇట్ ఈజ్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. మీరు 100 మందికి చేయలేకపోవచ్చు, నేను 100 మందికి ఎక్కడ చేయగలను, శివలాగా నేను ఎక్కడ చేయగలను మొత్తానికి మానేయకండి, కేవలం ఒక్కరికైనా ఉపయోగపడండి అని. అంటే ఒక చదువు వచ్చిన మనిషి ఒక చదువు లేని వాడికి చదువు చెబితే, ఒక ధనవంతుడు ఒక పేదవాడికి ఉపయోగపడితే, ఎవరైనా కొంచెం తెలివితేటలు తక్కువ ఉన్నవాడు చైతన్య స్థాయి తక్కువ ఉన్నవాడు చైతన్య స్థాయి ఎక్కువ ఉన్నవాడుకు ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడికి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడు తెలివి తక్కువ వాడు కొంచెం మాట సహాయం చేస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా సోషలిజం ఈ దేశంలో వచ్చేస్తున్నాను. సోషలిజం అప్పుడే నిజమైన సోషలిజం సమాజంలో ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు మనం ఎక్కువ శంకరుడు మార్గం రమణుడు మార్గం వీళ్ళు మార్గం చెబుతూ ఉంటాం. అయితే మన హృదయంలో ఏదో సద్వీజ్యం ఉంది, సద్వస్తు ఉంది. దీన్ని యేసుక్రీస్తు స్వర్గరాజ్యం అన్నాడు, బుద్ధుడి నిర్వాణ స్థితి అన్నాడు, మన హిందువులు మోక్షం అన్నారు, రకరకాలుగా పిలుస్తున్నారు. కానీ ఇక్కడ ఏదో ఒక సత్యం ఉంది హృదయంలో, మనకు తెలిసినా తెలియకపోయినా ఉంది. మన హృదయంలో ఉన్న సత్యం మనకు తెలియనంత మాత్రం చేత ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోదు. ఉన్నదేదో ఉంటుంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ ఉండదు. ఆ ఉన్న సత్యం జ్ఞానం లేకుండా ఎవరో తెలుసుకోలేరు. ఇక్కడ ఏదో ఉంది సత్యం, అది ఆత్మజ్ఞానం లేకుండా స్వరూప జ్ఞానం లేకుండా ఆ సత్యాన్ని ఎవరో తెలుసుకోలేరు, అది సాధ్యం కూడా కాదు. ఇక్కడ ఇంచేదంటే ఇక్కడ ఈ ఆత్మ ఇక్కడున్న ట్రూత్ని బైబిల్లో తరచుగా ఏమని చెప్తా అంటే, యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ఆ ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ కండిషన్స్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఈ ట్రూత్ తెలియబడకుండా నీకు హ్యాపీనెస్ లేదు, ఫ్రీడమ్ లేదని బైబిల్లో తరచుగా వస్తుంది. అసలు బైబిల్లో దేవుడు గురించి నిర్వచనం ఏం చెప్పారంటే, యెహోవాని రాముడని కృష్ణుడని శివుడని చెప్పలేదు. ఉండటం, అయాం దట్ అయాం, ఉండటమే దేవుడు అని నిర్వచనం చెప్పాడు బైబిల్లో. సరే ఆ విషయం విడిచిపెడదాం. ఇక్కడ నన్ను చాలామంది అడిగేది ఏంటంటే, ఏంటి ఇలా జపం ధ్యానం చేస్తూ ఉండాలరా, దీనికి ఏమైనా ముగింపు ఉందా, ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా ముగింపు ఉందా, ఇలా జపాలు చేసుకోవడం ధ్యానాలు చేసుకోవడం ఇదే పనే అని అడుగుతూ ఉంటారు జనరల్గా. వేర్ యు ఫైండ్ పీస్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన. మీకు ఆ పరమశాంతి, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి, ఆ హృదయంలో ఉన్నటువంటి ముగింపు లేని శాంతి, ఎండ్లెస్ పీస్. బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేహం ఉన్నా దేహం లేకపోయినా ప్రపంచం కనిపిస్తున్నా కనిపించకపోయినా ఎవరైతే శాంతి సామ్రాజ్యంలో శాంతి సాగరంలో ఎవరైతే ఊగిసలాడుతున్నారో ఆ పాయింట్ దగ్గరికి వచ్చే వరకు మీరు ఏదో రూపంలో సాధన చేస్తూ ఉండవలసిందే. మాకు శాంతి లేదు అంటారు. ఇక్కడ గీతలో ఏమన్నాడంటే, నీకు మమకారం ఉన్నప్పుడు అహంకారం ఉన్నప్పుడు శాంతి దొరకదు అని చెప్పాడు. నేను అనే తలంపు, నాదనే తలంపులు, ఆ రెండు తలంపులు ఉన్నప్పుడు శాంతి దొరకదు అని చెప్పాడు. మొత్తమే శాంతి స్థానం దొరకాలంటే కేవలం జ్ఞాన మార్గం వల్ల అది సాధ్యమవుతుంది. మిగతా అన్ని జ్ఞాన మార్గానికి సహాయ సహకారములు అందిస్తాయి. కానీ కొంతమంది ఈ మార్గంలో నిలబడలేకపోతున్నారు. ఈ శంకర మార్గంలో, రమణ మార్గంలో, ఈ అద్వైత అనుభవంలో నిలబడలేకపోతున్నారు. ఎవరైతే నిలబడలేరో వాళ్ళు మంచివాళ్ళే. ఆ స్థూల బుద్ధి ఉన్న వాళ్ళు ఈ మార్గంలో నిలబడలేరు. ఈ స్థూల సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు ఈ అద్వైత మార్గంలో, జ్ఞాన మార్గంలో నిలబడరు. కానీ ఈ సటిల్ ఇంటలెక్ట్ ఉన్నవాళ్ళు, స్థూల బుద్ధి ఉన్నవాళ్ళు, గ్రాస్ మైండ్ ఉన్నవాళ్ళు, మతం అంటే కేవలం యజ్ఞాలే ఏగాలని అనుకునేవాళ్ళు, ఈ ఎక్స్టర్నల్ రిచువల్స్కి అతిగా అలవాటు పడ్డవాళ్ళు, కోరికలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, గుళ్ళోకి వెళ్ళి నాకు జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలని ఎవరు అడగకుండా నాకు అది కావాలి ఇది కావాలని కానీ లోకానికే సంబంధించిన విషయాలు సరిపెట్టుకునే వాళ్ళు ఎవరో కూడా ఈ జ్ఞాన మార్గంలో నిలబడలేరు, నిలబడరు. అసలు మతం అంటే యజ్ఞాలు ఏగాల, తప్పించి ఇంకేం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంచేత మీరు ఇక్కడ జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే, నాకు దయానంద మాటలు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి. మీరు, నేను కోయంబత్తూర్లో ఒకసారి దయానందని కలుసుకున్నాను. ఆయన తోటి ఏదో మాట్లాడుతున్నాం అంటే, ఆయన కేవీకే రాజు గారు కూడా ఆయన ఒకసారి హైదరాబాద్ తీసుకొచ్చారు. వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి కదా, ఆఫీస్ ఏదో ఉంది హైదరాబాద్లో, ఆఫీస్ ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి ఏదో ప్రవచనం చెప్పించారు రెండు రోజులు దయానంద చోటు. దయానంద అప్పుడు కోయంబత్తూర్లో ఆశ్రమం కడుతున్నారు. ఏదో మాటల సందర్భమైన దయానందతో మాట్లాడుతుంటే, నేను దయానందతో అన్నాను, కిరీకర్ రాజు గారు మాకు బంధువు ఉండండి అన్న. అలాగే కిరీకర్ రాజు గారు మీకు బంధువా అన్నారు. ఇప్పుడు నీ మార్గంలో ఉన్నట్టు కనపట్టలేదండి, అద్వైత మార్గంలో ఉన్నట్టు కనిపించడం లేదు. అవును, నాకు నాకు తెలిసింది ఓంశాంతిలోనే ఎక్కడో ఉంటున్నారని తెలిసింది, ఈ మార్గం వదిలేశారని నేను విన్నాను. నేను ఈ మధ్య ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు. కెవీకే రాజుగారు, నేను కోయంబత్తూరులో ఆశ్రమం కట్టినప్పుడు నాకు 250,000 ఇచ్చారు, మీ ఆశ్రమానికి ఇస్తున్నారని. అదంతా బాగానే ఉంది. ఆయన ఏదో అక్కడ పరిశ్రమలు పెట్టి 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, అది సంతోషించవలసిన విషయమే. పని చేయకుండా డబ్బును ఆశించడం కంటే పనిచేసి డబ్బును ఆశించడంలో పొరపాటు లేదు. ఉద్యోగం చేసి జీతాన్ని ఆశించవచ్చు, కష్టపడి వ్యవసాయం చేసి 4 బస్తాలు పండాలనుకోవచ్చు. ఏమీ లేకుండా సంపాదించాలనే బుద్ధి దేశానికి మంచిది కాదు, పని ఆ మనిషికి మంచిది కాదు అని ఏదో కాంట్రాక్ట్ లేదో అలా చెబుతూ, కేకరాజు గారు పరిశ్రమలు పెట్టి బాగా సంపాదించవచ్చు అండి. కానీ చివరిలో ఏమన్నారంటే, కేవీకే రాజు గారికి లౌకిక విషయంలో తెలివితేటలు ఉండొచ్చండి, ఆధ్యాత్మిక విషయంలో తలకాయ లేదన్నారు. ఏనాటి మాట ఇది? అప్పుడు కేవీకే రాజు గారు జీవించున్నారు. ఈ తలకాయ లేదన్నానికి, తలకాయ లేదంటే హెడ్లెస్ అనగా జ్ఞాన మార్గం, అసలు జ్ఞానం అంటానికి ఒక డిస్క్రిమినేషన్ లేదు. ఈ అద్వైత మార్గంలో ఉండలేక జ్ఞాన మార్గంలో ఉండలేక ఇది వదిలేశారు. ఆ ఓంశాంతి అంటే అది కేవలం భౌతికానికి సంబంధించిన విషయాలు అయ్యి దానికి అట్రాక్ట్ అయ్యారు. అక్కడ ట్రూత్ ఉన్నా లేకపోయినా ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే, ఆయన స్థూల బుద్ధి కారణం అది. ఆయన అద్వైత మార్గంలో, జ్ఞాన మార్గంలో, సత్య మార్గంలో ఈ అద్వైత అనుభవం పొందడం మానేసి ఈ మార్గంలో ఉండలేక ఓంశాంతిలోకి వెళ్ళిపోయారని నేను విన్నారండి. ఏదో 4 రూపాయలను సంపాదించవచ్చు. ఈ స్పిరిచువల్ లైఫ్లో, ఈ స్పిరిచువల్ సైన్స్లో మటుకి తలకాయ లేదు అని ఎవరి దగ్గర? నా దగ్గర పర్సనల్గా దయానంద్ అని మాట్లాడిన కోయంబత్తూరు. అంటే స్థూల దృష్టి ఉన్న వాళ్ళు జ్ఞాన మార్గంలో నిలబడలేరు, బయటికి ఇడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే మీరు మైండ్ని డైరెక్ట్గా మనం కంట్రోల్ చేయలేనప్పుడు శ్వాసను అబ్జర్వ్ చేస్తా అంటే మైండ్ కూడా కొంత కంట్రోల్లోకి వస్తుంది. అందులో అది శాస్త్రం అంగీకరించిన విషయం. అంటే మన ప్రాణము మనస్సు రెండు ఒకే చోట భర్త తీసుకుంటున్నాయి, జన్మస్థానం ఒకటే. మైండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు శ్వాస కూడా స్లోగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ శ్వాస మీద మనం ధ్యాస పెట్టినప్పుడు మనకు అప్పుడు కూడా మన మనసు నిర్మలం అవుతుంది. అంటే శ్వాస కంట్రోల్ అవుతుంది, మైండ్ కంట్రోల్ అవుతుంది, మైండ్ కంట్రోల్ అవుతుంది, శ్వాస కంట్రోల్ అవుతుంది. ఇది మామూలుగా అయితే దీనికి శంకరుడు ఏమన్నాడంటే, నీకు సూక్ష్మ దృష్టి ఉంటే మైండ్నే డైరెక్ట్గా కంట్రోల్ చెయ్యి, నీకు సూక్ష్మ దృష్టి లేకపోతే అంటే బుద్ధిలో వివేకం అంటే డిస్క్రిమినేషన్ డిటాచ్మెంట్ నీకు లేనప్పుడు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టవచ్చు అని శంకరుడు చెప్పాడు. అంటే డైరెక్ట్గా నువ్వు జ్ఞాన మార్గం, అనేక మార్గాలు ఉన్నాయి. అంటే స్థూల దృష్టికి సూక్ష్మ, స్థూల దృష్టికి ఎక్కువ ఆకర్షించబట్టం అనేది వాళ్ళకి తాత్కాలికంగా కొంత శాంతి కలగొచ్చు. మనోనాశనం వల్ల దానివల్ల మనస్సు అణగొచ్చు, మనోనాశనం మటుకు అవ్వదు అంటూ శంకరుడి భాషలో చెప్పాలంటే, ఈ ఆధ్యాత్మిక ఈ ఆత్మవిద్యలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనేక దొమ్మర విద్యలు ఉన్నాయన్నాడు ఆచార్యుడు. నీకు ఈ సటిల్ ఇంటలెక్ట్ లేనప్పుడు, సూక్ష్మ బుద్ధి లేనప్పుడు అనే అనుసరిస్తే అనుసరించవచ్చు, బుద్ధి సూక్ష్మత లేనప్పుడు. సరే, ఇప్పుడు ఆ స్థూల బుద్ధి ఉన్నప్పటికి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి ఆ స్థూల మార్గాల చేత ఆకర్షించబడతారు, కానీ ఈ సూక్ష్మం అంటే జ్ఞాన మార్గానికి ఆకర్షించబడ్డ వాళ్ళు మైండ్ డైరెక్ట్గా ఫేస్ చేయడానికి ఆకర్షించబడ్డరు. వాసన లేకుండా కర్మ చేసే శక్తి వాళ్ళకి లేనప్పుడు ఈ జ్ఞాన మార్గానికి వాళ్ళు ఆకర్షించబడరు. అంటే జ్ఞాన మార్గం అయితే నీకు ఏ రకంగా నువ్వు ప్రయాణం చేసినా, స్థూల బుద్ధితో ప్రయాణం చేసినా సూక్ష్మ బుద్ధితో ప్రయాణం చేసినా, నీకు జ్ఞానం లేకుండా ఆత్మజ్ఞానం లేకుండా సత్య సాక్షాత్కారం కలగదు అని ఆచార్య శంకరుడు ఒక సందర్భంలో చెప్పాడు. తర్వాత ఆయన చెప్పింది ఆహార శుద్ధి. మీరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ తిండి కాడ బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో మీరు యోగ మార్గం అవలంబించండి, శ్వాస మీద జాసి పెట్టండి, లేదా విచారణ మార్గంలోకి రండి, ఏ మార్గంలో ఉన్నా ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆహార నియమం లేని వాడికి శంకరుడు చెప్పిందంటే నీకు బుద్ధిలో క్లారిటీ రాదన్నాడు. నీకు బుద్ధిలో క్లారిటీ లేనప్పుడు ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సత్యము అని, ఇది అసత్యము, ఇది మనకు ఉపయోగపడేది, ఇది ఉపయోగపడింది అనేటువంటి విభజన నువ్వు చేసుకోలేవు అని చెప్పాడు. ఆహార శుద్ధి లేనప్పుడు ఆహార శుద్ధిలోంచి చిత్తశుద్ధి వస్తుంది, చిత్తశుద్ధిలోంచి భావశుద్ధి వస్తుంది. భావశుద్ధి లేకుండా నీకు ఆత్మజ్ఞానం సాధ్యము కాదని. అందుకే ఋగ్వేదంలో ఏముందంటే లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అని ఋగ్వేదంలో ఉంది. భావశుద్ధి అవసరం. అయితే భావశుద్ధి లేకుండా నీకు ఆత్మశాంతి కలగదని. ఇప్పుడు నన్ను అడిగే ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో 71వ శ్లోకంలో ఉంది, అది నీకు కొంచెం చదివి నిప్పి. అంటే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ముగింపు ఉండదా, ఏదైనా చేసుకుంటూ వెళ్ళవలసిందని. అంటే మనోనాశనం అయితేనే కానీ నీ లోపల సద్వస్తువు నీకు తెలియబడదు. అంటే ఆ శాంతి సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అయిన తర్వాత అక్కడ ముగింపు ఉంది. ఎక్కడైతే నీకు పరమశాంతి, అలౌకిక శాంతి, అభౌతికమైన శాంతి, అది అండర్ ఇల్యూటెడెడ్ పీస్, ఆ పీస్ నీకు దొరికిన తర్వాత ఆధ్యాత్మిక జీవితానికి అది ముగింపే. ఏం చేద్దండి, ఆ శాంతి నీకు అనుభవంలోకి వచ్చిన వెంటనే ఆ శాంతితో నువ్వు వన్నెస్ సంపాదించిన వెంటనే దీనితో సమానమైన శాంతి కానీ దీనికి ముగింపు, దీనికి మించిన శాంతి కానీ నీకు అనుభవంలోకి వస్తున్నది. అప్పుడు నీకు ఆధ్యాత్మిక జీవితం ఇంకా తర్వాత పని లేదు, అవసరం లేదు. ప్రయత్నం చేసేవాడు ఎఫర్ట్ చేసేవాడే. ఎఫర్ట్ ఉన్న చోట బాండేజ్ ఉంటుంది, ఎఫర్ట్ ఉన్న చోట బాండేజ్ ఉంటుంది. అసలు అంటే నువ్వు పరమశాంతి పొందినప్పుడు అప్పుడు ఎఫర్ట్లెస్ స్టేట్ పొందుతావు. ఇక దీనికి సంబంధించిన శ్లోకం భగవద్గీతలో ముగింపు చెప్పాడు. అంటే దీనికి ఏం ముగింపు లేదండి, ఇలా జపాలు చేస్తూ ఉండవలసిందని కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్య నన్ను. దానికి సమాధానం ఈ శ్లోకం మీకు చదివి వినిపిస్తాను. విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమ నిరహంకార సహ శాంతి అధిగచ్చతి. అంటే కొన్ని కోరికలు బంధించాయి, కొన్ని కోరికలు బంధించం. అన్ని కోరికలు బంధించం మనిషిని. పునర్జన్మ హేతు పునర్జన్మను తీసుకొచ్చే కోరికలే ప్రమాదం. అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు పునర్జన్మ కలగజేసే ఆ విషయాలన్నీ నువ్వు వదులుకోవాలి, కోరికలన్నీ వదులుకోవాలి. నిస్పృహ నిర్మమ నిరహంకార ఇక్కడ అహంకారం అంటే నిరహంకార అహంకార రహిత స్థితి. ఇక చాలామంది అహంకారం అంటే ఏంటి కోపం అనుకుంటున్నారు. అహంకారం అంటే కోపం కాదు, దేహమే ఆత్మ, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే నిత్యము. దేహం పట్ల ఎవరికైతే ఆత్మ బుద్ధి ఉందో వాడి అహంకారి అని పిలుస్తారు. అంటే అహంకారం అంటే కోపం కాదు. మనం చేసే సాధనలో ఏ మరి ఒక సర్ఫలెస్ వర్క్ చేసినా ఇంకో వర్క్ చేసినా మనం చేసే సాధనలన్నీ కూడా మనం ఈ నిరహంకార స్థితిని సంపాదించడానికి. అంటే నిరహంకార స్థితి ఎలా వస్తుందంటే ఇంపర్సనల్ బిహేవియర్ అనేది వచ్చేస్తున్నది. బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి. అంటే మనకు ఈ పేరు ప్రఖ్యాతుల గురించి గౌరవాలు, చాలామంది మంచి పనులు చేసేవాళ్ళు కూడా గౌరవాల కోసం చేస్తూ ఉంటారు, పని పని కోసం చేయరు. గౌరవం రావచ్చు ఈశ్వర అనుగ్రహం సున్నా. మీరు ఏదైనా గౌరవాల కోసం ప్రయత్నం చేస్తే గౌరవం రావచ్చు, గౌరవం కోసం పని చేస్తే. కానీ ఈశ్వరుని దయ మట్టి కలగదు. ఈశ్వరుని దయ లేకుండా మనకు ఆత్మజ్ఞానం అసాధ్యం. జ్ఞానం లేకుండా సత్య సాక్షాత్కారం అసాధ్యం, ఇంపాసిబుల్. అంచేత దేవుని అనుగ్రహం లేకుండా మనం జ్ఞానం సంపాదించడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ అహంకారం అంటే రామకృష్ణ పరమహంస గారు నిర్వచనం, రమణ మహర్షి గారు దాని మీద నేను ఎవరి మీద అంటే మనలో ఏదైతే నేను నేను నేనుగా వ్యక్తమవుతుందో అదే మనస్సు అనండి, అదే అహంకారం అనండి, అదే చిజ్జడ గ్రంథం అండి, అదే అనేక పేర్లు పెట్టండి, లేదా మాయనండి ఇంకోటనండి ఇంకోటన. శంకరుడు రమణుడు ఆ శబ్దాలకు నిర్వచనం చెప్తారు. రామకృష్ణ పరమహంస గారిని ఒకరు మాయ అంటే ఏమిటి అని అడిగారు. అందరికీ నచ్చకపోయినా ఈ వాక్యం నాకు నచ్చింది, రామకృష్ణుడు చెప్పింది. పండితుడికి నచ్చకపోవచ్చు ఇది. ఆయన ఏం చెప్పాడంటే మాయ అంటే ఏంటంటే భర్తకి భార్య పిల్లలు మాయ, భార్యకి భర్త పిల్లలు మాయ, ఇదే మాయ అంటే అన్నాడు. ఇది మామూలుగా నిర్వచనం ఇలా చెప్పరు. లేనిది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించేది మాయ అని ఏదో చెప్తారు దానికి నిర్వచనం. అది లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, మాయ వల్ల అలా కనిపిస్తుంది, అదే మాయని. కానీ రామకృష్ణుడు ఆ నిర్వచనాలు చెప్పలేదు. భర్తకి మాయ ఎవరంటే తన భార్య పిల్లలే మాయ. ఇలా గడప దాటలేడు, అక్కడే తిరుగుతూ ఉంటాడు గానుగిద్దులాగా. మరి భార్యకి మాయ అంటే తన భర్త పిల్లల మాయ, వీళ్ళే మాయ అంటే రామకృష్ణుడు చెప్పాడు. ఈ నేను గురించి రామకృష్ణుడు అడిగినప్పుడు రెండు సందర్భాల్లో అడిగినప్పుడు ఒకడికి ఒక రకంగా చెప్పాడు, ఒకడొక రకంగా అంటే సందర్భాంతర్గతను బట్టి వాడి యోగ్యతను బట్టి అలా చెప్పాడు. మనం ఏదైతే నేను 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 అని అంటున్నామో ఆ నేనే కొంతమంది అహంకారంగా చెప్తారు. అంటే ఆ నేను దేహానికి పరిమితమైన నేను, అది లిమిటెడ్ అయ్యి అన్లిమిటెడ్ అయ్యి కాదు. అక్కడ నేను అన్నప్పుడు అక్కడ దేహానికి పరిమితమై ఉంటాడు. అంటే ఆ నేను అనే శబ్దం దేహానికే వాడికి ఆ దేహ బుద్ధి, ఆ నేను అనేది దేహము తాననే బుద్ధిలోంచి వస్తున్న నేను అనే తలంపు కూడా. ఈ నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు, ఆ రెండు తలంపులు ఆ రెండు సత్యము కాదు. కానీ రామకృష్ణుడు ఏమని చెప్పాడంటే నువ్వు నేను 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 అంటావు, ఆ నేను నేను కాదని నీకు తెలిసే వరకు నీకు జ్ఞానం ఉదయించదు అని చెప్పాడు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఆయనకి చదువు లేకపోవటం మనకు లాభం వచ్చింది. ఒకసారి స్వామి వివేకానంద ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రామకృష్ణుడితో మాట్లాడుతూ బ్లైండ్ ఫెయిత్ అన్నాడు. బ్లైండ్ ఫెయిత్ అనే పుస్తకాల్లో వస్తూ ఉంటుంది, ఆ పుస్తకాలు ఎక్కడ చదివాడాను. బ్లైండ్ ఫెయిత్ అంటే ఏంటి, అసలు ఫెయిత్ కళ్ళు ఉంటాయా అన్నాడు. బ్లైండ్ ఫెయిత్. బ్లైండ్ ఫెయిత్ అంటే అసలు అది కళ్ళుంటే ఫెయిత్ అవుతుందా? ఫెయిత్కి ఎక్కడే కళ్ళు ఉండదే అన్నాడు రామకృష్ణుడు. బ్లైండ్ ఫెయిత్ ఏంటి అన్నాడు. ఫెయిత్కి ఎక్కడే కళ్ళు ఉండవు, బ్లైండ్ ఫెయిత్ అనే మాట ఉపయోగిస్తున్నావేంటన్నాడు. సరే ఆ విషయం విడిచిపెట్టండి, ఆ డిస్కషన్ విడిచిపెట్టండి. సత్యము కాదు తలంపే. ఈ నేరనే తలంపు ఎంత నిజమో, నువ్వు చనిపోవటం కూడా నిజమనుకోవటం కూడా అది కూడా తలంపే. నీ శరీరానికి చావు వచ్చినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటా, అది నిజం కాదు, అది తలంపే, అది కూడా తలంపే. అంటే ఎక్సెప్ట్ ట్రూత్ ఎవ్రీథింగ్ ఇస్ థాట్. ప్రతిదీ తలంపే, అన్నీ ఆలోచనలే నీ ఉరికే. ఆ సత్యం తప్పించి నీకు వచ్చి అన్నీ తలంపులే. నేను మంచివాడిని చెడ్డవాడిని, తెల్లగా ఉన్నాను నల్లగా ఉన్నాను, ధనవంతుణ్ణి పేదవాడిని, ఐఆమ్ సోన్ సో అనుకోండి, అన్నీ తలంపులే. నేను మంచివాడిని నేను చెడ్డవాడిని, ఇవన్నీ కూడా తలంపులే. ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ దేహగతమైన లేనిలోంచి వస్తున్నాయి. దీన్నే బాడీ బాగుండాలి అంటారు. ఈ బాడీ బాగుండే నేననే తలంపు. రామకృష్ణుడు చెప్పిన నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు నేను నేను అని అంటున్నావు, ఆ నేను, ఆ నేను నువ్వే అనుకుంటున్నావు, కానీ ఆ నేను నేను కాదని నీకు తెలిసే వరకు, నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు జ్ఞానం కలగదు అని చెప్పాడు. ఇంకో సందర్భంలో ఏం చెప్పాడంటే, లాజిక్లోకి వెళ్ళలేదు అని, శాస్త్రం జోలికి వెళ్ళలేదు. అంటే ఆయన శాస్త్రాలు చదువుకోలేదు. ఆయన ఎప్పుడైనా ఆయన దగ్గర ఆయన రూములో ఒక భాగవతం ఉండేది, అదే నాకు చదువు రాదు. ఏ మహేంద్రనాథ్ గుప్తా, ఏ అమ్మ రాయటం చేత కాని నా దగ్గరికి, తర్వాత చదవటం చేత కాని నా దగ్గరికి ఎంతమంది జనం చూడటానికి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ అన్నాడు మహేంద్రనాథ్ గుప్తా. నాకు చదువు లేదు, రాయటం చేత కాదు, ఎందుకు నన్ను చూడటానికి ఎంతమంది వస్తున్నారు? కొంతమంది 30 మైళ్ళు 40 మైళ్ళు నడిచి వస్తున్నారు. అప్పుడు బస్సులు తక్కువ, రైళ్ళు తక్కువ, ఉన్నా తక్కువ అయ్యి 30 మైళ్ళు 40 మైళ్ళు నడిచి వస్తున్నారు. వస్తే ఒంటెద్దు బండి మీద వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఎంత శ్రమ పడి? ఈ చదవటం చేత కానీ రాయటం చేత కానీ బ్రాహ్మణుడి దగ్గరికి ఎందుకు అయ్యా ఎంతమంది వస్తున్నారు అంటే, వాళ్ళకి అర్థమవుతుందంటే మీరు మీరు ఏది చెప్పినా అది వాళ్ళు తరించడానికి వస్తున్నారు. వాళ్ళు మీ పాండిత్యం చూడటానికి రావటం లేదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమడుగుతున్నారు, మమ్మల్ని తరించే మాటలు 4 చెప్పండి అంటున్నారు. మీరు చెప్పే మాటలు వాళ్ళు తరించడానికి ఉపయోగపడుతున్నాయి. ఎంచేదంటే మీరు తరించే ఉన్నారు, మీరు తరించే ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట వాళ్ళు తరించడానికి ఉపయోగపడుతున్నాయి. ఓ రామకృష్ణదేవా, అంతకో అయ్యా నేను 40 మైళ్ళ నుంచి చూడటానికి వస్తున్నారు అని మహేంద్రనాథ్ గారు ఎంత బాగా చెప్పావు మహేంద్రనాథ్ అన్నాడు. అప్పుడు చాలా బాగా చెప్పావే, నీ ఎక్స్ప్రెషన్ చాలా వండర్ఫుల్గా ఉంది, బాగానే చెప్పావు అన్నాడు. ఆయన శాస్త్రాలకు ఏం ఒకవేళ కోర్ట్ చేద్దాం, శాస్త్రజ్ఞానం లేదు. తర్వాత ఇంకో సందర్భంలో చెప్పాడు, నేను గురించి జాగ్రత్తగా వినండి అంటే డైరెక్ట్గా అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ అంటే ఆ ట్రూత్ తోటి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసే ట్రూత్లో ఉండి, అని ట్రూత్లో ఊహించి కాదు ఇమాజిన్ చేసి కాదు, ట్రూత్లో ఉంటే అక్కడి నుంచి ఆయనకు స్పోకెన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు నేను గురించి ఇంకో సందర్భం, దీని గురించి నేను గురించి చాందోగ ఉపనిషత్తులో చెప్పారు, ఈ మధ్యకాలంలో భగవాన్ కూడా చెప్పారు, ఆచార్యం శంకరుడు కూడా చెప్పాడు, రకరకాలుగా చెప్పారు. కానీ ఈ మాట వినండి రామకృష్ణుడు, శాస్త్రం జ్ఞానం లేని రామకృష్ణుడు చెప్పే మాట వినండి. నేను ఎలా పోతున్నాను అడిగాడు ఒకడు భక్తుడు. అంటే నువ్వు చాందోగ్య ఉపనిషత్తులు చెప్పాడు నేను గురించి, ఆ పుస్తకం చూడు ఈ పుస్తకం చూడు అని ఏం చెప్పలేదు తను. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, సంతకం కూడా చేయటం చేతగా నా బ్రాహ్మణుడు నోట్లోంచి వచ్చే ఎక్స్ప్రెషన్ వినండి. చెవులున్న వాళ్ళందరూ విని ఆనందించండి. వాడంటాడు, ఎవరు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు. అంటే మళ్ళీ ఆడి ప్రశ్న వేశాడు, మళ్ళీ తిరిగి ఈయన ప్రశ్న అడుగుతున్నాడు రామకృష్ణుడు. నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు అని అడిగాడు. నేనుగానే జీవిస్తున్నానని ఆయన చెప్పాడు. నువ్వు నేనుగానే జీవిస్తుంటే నేను పోతున్నాని నువ్వు ఎలా అనుకుంటున్నావు? విచారణ చేస్తే పోతుందా? ధ్యానం చేస్తే పోతుందా? జపం చేస్తే పోతుందా? నువ్వు ఎలా జీవిస్తున్నావు? అప్పుడు నేనుగానే జీవిస్తున్నానని చెబుతున్నావు. నేనుగా జీవించేవాడికి నేను ఎలా పోతుంది? నేను లేని స్థితి సర్వసమ్మతం. ఎక్కడైతే నేననే తలంపు లేదో అదే అల్టిమేట్ ట్రూత్. అది ఇక్కడ రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే, నేను ఇప్పుడు నేనుగా జీవించినప్పుడు ఆ నేను పోదు. ఎక్కడైతే నీకు నేననే తలంపు వెతికినా కనపడకుండా పోతుందో, ఎక్కడైతే నీకు నేననే తలంపును వెతికినా కనపడకుండా పోతుందో, ఆ పిచ్చి పదార్థం ఎరుకులోకి వస్తుంది. నేనుగా జీవించేవాడికి నేను ఎక్కడ పోతుంది? నేనుగా జీవించి ఎన్ని వేదాలు చదివినా నేనుగా జీవించేవాడికి నేను ఎక్కడ పోతుంది? నువ్వు నేనుగా ఉండటం మానే. ఇది వినండి రామకృష్ణుడు, నేనుగాను ఉంటున్నావు. ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నేనుగా ఉంటున్నావు. నువ్వు నేనుగా ఉండటం ఎప్పుడైతే మానేసావో, నేనుగా ఉండటం ఎప్పుడైతే నువ్వు మానేసావో, అప్పుడు లేని నేను లేని స్థితిని పొందుతావు. అప్పటి వరకు నీకు వల్ల సాధ్యం కాదు. ఈ ఈ ఎక్స్టర్నల్ గడు వల్ల, పాండిత్యాల వల్ల, లేకపోతే పేరు ప్రఖ్యాతుల వల్ల, మరి లేకపోతే పాండిత్యం వల్ల, ఇవన్నీ ఎక్స్టర్నల్ గొడవలు. వీటి వల్ల నీకు నేను పోదాం, విచారణ చేసినా పోదాం. నువ్వు ఇప్పుడు నువ్వు నేను అనేది నువ్వు నేనుగా ఉంటున్నావు. నేను పోవాలనుకుంటున్నావు. నేనుగా ఉన్నప్పుడు నేను ఎలా పోతుంది? నువ్వు నేనుగా ఉండటం మానేస్తే ఆ నేను లేని స్థితి నీకు అందుతుంది. ఆ నేను లేని స్థితి అప్పుడు అందుతుంది. అప్పుడు సత్యం నీకు గోచరిస్తుంది. అంటే అది ఎక్స్ప్రెషన్లో ఉన్న అందాలు చూడండి. ఇక్కడ రామకృష్ణుడు చెప్పిన ఎక్స్ప్రెషన్లో ఉన్న అందాలు చూడండి. దీనికి శాస్త్రం అంటే లోపల గాడ్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చెబుతున్నాడు. లోపల గాడ్ని, ఈశ్వరుని, నారాయణని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్నాడు ఈ మాటలు. ఇది శాస్త్రజ్ఞానం కాదు, అనుభవే. 100% అనుభవే. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటి, నీకు శాంతి ఎప్పుడు కలుగుతుందంటే, అంటే భక్తులు అడుగుతున్నారు దీనికి ముగింపు లేదా అని. అంటే మీకు శాంతి స్థానం దొరికితే దీనికి ముగింపు ఉంది ఆధ్యాత్మిక జీవితం. అంటే ఇప్పుడు అసలు ఎఫర్ట్ చేసేవాడు కనపడ్డం, ప్రయత్నం చేసేవాడే కనపడ్డం. ప్రయత్నం చేసేవాడు ఉన్నప్పుడు ప్రయత్నం చేయకుండానే ఉండలేవు. శాంతి శాంతి నీకు ఎప్పుడు పొందుతుందంటే, నిస్పృహ, నిరహంకార అంటే నేను అనే తలంపు ఉన్నప్పుడు నాది అనే తలంపు కూడా ఉంటుంది. ఇప్పుడు నేనంటే మనకి ఏది స్ఫురిస్తుంది? దేహం స్ఫురిస్తుంది. నేను అన్నప్పుడు ఏది స్ఫురిస్తుంది మనకి? చైతన్యం స్ఫురించదు. ఏది స్ఫురిస్తుంది? దేహం స్ఫురిస్తుంది. అప్పుడు నీ దేహానికి సంబంధించిన భర్త, దేహానికి సంబంధించిన బంధువులు, దేహానికి సంబంధించిన సోదరులు, దేహానికి సంబంధించిన స్నేహితులు, దేహానికి సంబంధించినటువంటి విరోధులు, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు అందరూ సిద్ధమవుతారండి. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకోండి. నాది అనే తలంపు మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, దేహానికి సంబంధించిన వాళ్ళు, ఆ దేహానికి సంబంధించిన వాళ్ళు. చూడండి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మీకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా చనిపోతే నీకేమి దుఃఖం రాదు. ఎంచేత మీ ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు నాదని వస్తుంది. నాదంటే వాళ్ళు నాదే, మీ దేహాన్ని బట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి. బంధువులు దేహాన్ని బట్టే, స్నేహితులు దేహాన్ని బట్టే, అంటే సోదరులు దేహాన్ని బట్టే, ఈ దేహాన్ని బట్టే నాది వస్తుంది. దేహం నేననుకున్నంత కాలం దేహాన్ని బట్టి నాది వస్తుంది. ఆ నాదిలోంచి మళ్ళీ దుఃఖం ప్రారంభమవుతుంది. అహంకారం ఉంటే మమకారం ఉంటుంది. అహంకారం లేనివాడికి మమకారం ఉండదు. అసలు దుఃఖం రావటానికి అటాచ్మెంటే కారణం. మనకి మీరు ఎలా ప్రశాంతంగా కూర్చొని మీరు యోగాభ్యాసాలు చేయకండి. మీరు ఇప్పుడు ఏదో కష్టపడి యోగాభ్యాసాలు ఏమి చేసేయకండి. అంటే సబ్జెక్టు అర్థం చేసుకుంటే, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటే, రమణస్వామి ఏమన్నా అంటే ఆత్మవిద్య అత్యంత సులభము. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మీకు మమకారం వచ్చాట, మనిషికి చావు కూడా తొందరగా, మమకారం ఎక్కువ ఉండే వాడు తొందరగా చావు తీసుకొస్తుంది కూడా అన్న వాడికి. ఇటు అటాచ్మెంట్ దాన్ని బ్రింగ్స్ వారో, ఇటు అటాచ్మెంట్ దాన్ని బ్రింగ్స్ డెత్ అని కూడా. ఆ అటాచ్మెంట్ లేకపోతే వాడికి ఏం లేదు, అసలు దుఃఖమే లేదు. మీరు యోగాభ్యాసాలు చేయకండి, ఆ శ్వాస మీద జాస కూడా పెట్టకండి. మీరు ఇంటికాడ పెట్టుకుందరు కానీ శ్వాస మీద జాస, తర్వాత అన్నీ చూసారు మీరు ఎలా ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఎక్కడ లైక్స్ లేవనుకోండి, ఎక్కడ డిజ్లైక్స్ లేవనుకోండి, ఎక్కడ ఇష్టాలు లేవనుకోండి, ఎక్కడ అయిష్టాలు లేవనుకోండి, మీ మనస్సు ఎక్కడైనా చలిస్తుందేమో చూడండి ఒకసారి. అలా కూర్చోండి రెండు నిమిషాలు, మీరేమి స్ట్రెయిన్ పడద్దు, ఏదో ఏమి చేయొద్దు, అలా ప్రశాంతంగా అక్కడ కూర్చోండి. మీకు ఎక్కడైనా ఇష్టం ఉంటే మనస్సు ఇల్లు అక్కడ వాలుతుంది, అయిష్టం ఉంటే మనస్సు ఇల్లు అక్కడ వాలుతుంది. మీకు ఇష్టాలు లేవనుకోండి, అయిష్టాలు లేవనుకోండి, మీ మనస్సు చలించదు, మీ మనస్సు అసలు చలించదు, మీ మనస్సు అసలు మీ అభ్యాసాలు కూడా చేయక్కర్లేదు. మీకున్న ఇష్టాల వల్ల మనస్సు చలిస్తుంది, మీకున్న అయిష్టాల వల్ల మనస్సు చలిస్తుంది. మనస్సు చలించినటువంటి పని లేదు. ఇంకోటి, కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి మనం సంపాదించేది? మనం ఏదో చెడ్డ మాటలు మాట్లాడుతాం అనుకోండి, ఎవరి గురించి అని, దానివల్ల మనకు సంపాదన ఏమైనా ఉందా? పోనీ ఈ లోకానికి పనికి వస్తాయా, పరలోకానికి పనికి వస్తాయా? ఈ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయనుకోండి, ఏంటి దానివల్ల గెయిన్? ఏంటి మనకు మెటీరియల్ గెయిన్ ఉందా, లేదా స్పిరిచువల్ గెయిన్ ఉందా? ఏ గెయిన్ లేదు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నాం? అవసరం లేని మాటలు, అవసరం లేని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనకి? మనం చేసే పనుల్లో 10 పనులు చేస్తే 8 పనులు అవసరం లేని పనులు చేస్తూ ఉంటాం, 10 మాటలు మాట్లాడుతుంటే 8 మాటలు అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనసు యొక్క చాపల్యమే కారణాలు. కొన్ని గెయిన్ ఉందంటే గెయిన్ ఉండదు మనకి. స్పిరిచువల్ వదిలేండి, భౌతికంగా ఏమైనా గెయిన్ ఉంటుందంటే గెయిన్ ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నామో మనకు తెలియదు. ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఉపయోగం లేని పనులు చేస్తూ ఉంటాం, ఉపయోగం లేని తలంపులు వస్తూ ఉంటాయి. కొన్ని దీనివల్ల మనకు లాభం ఉందంటే లాభం ఏమీ లేదు. ఇవన్నీ మనకు యూస్లెస్ పనులన్నీ మనం ఎందుకు చేస్తామంటే మనస్సు యొక్క చాపల్యం వల్ల మాత్రమే. మనస్సులో చాపలత్వం వల్లే మనం అవసరం లేని పనులు చేస్తాం, అవసరం లేని మాటలు మాట్లాడతాం. మీరు పరిశీలన చూసుకోండి, మీరు నేను చెప్పినవన్నీ మీరు నమ్మక్కర్లేదు, మీరు కూడా పరిశీలించుకోండి. ఈ చపలత్వంలోంచి ఇవన్నీ వస్తాయి. అంచేత నీకు అహంకారం ఉంటే నీకు శాంతి దొరకదు, అంటే వ్యక్తిభావం ఉన్నప్పుడు నీకు శాంతి దొరకదు. రామకృష్ణుడు ఏమి చెప్పాడు, వ్యక్తి నువ్వు వ్యక్తి వెతికినా కనపడకూడదు, నీకు వ్యక్తి వెతికినా కనపడకూడదు, చూద్దామన్నా కనపడకూడదు, అసలు వ్యక్తిని కనపడకూడదు. నువ్వు ఒక వ్యక్తిగా జీవిస్తూ ఒక ఇండివిజువల్ ఐగా జీవిస్తూ ఆ ఇండివిజువల్ ఎలా పోతుంది అనుకుంటున్నావు? నువ్వు ఇండివిజువల్ నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు? ఇండివిజువల్ ఐగానే ఉన్నావు. అది 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 అలా ఉన్నప్పుడు అది ఎలా పోతుంది? నువ్వు అది అలా ఉన్నావు కదా, ఉన్నప్పుడు అది లేకుండా ఉండటం నేర్చుకుంటే అది పోతుంది. ఆ ఇండివిజువల్ ఐగా ఉండటం ఎలా ఉండాలి, ఎలా లేకుండా ఉండాలో అలా నేర్చుకుంటే అది పోతుంది. ఇండివిజువల్ ఎలా పోతుంది? అది లేకుండా ఉండటం నేర్చుకుంటే అది పోతుంది. అది అది అందులో ఉండి నువ్వు ఇండివిజువల్ అయ్యగానే ఉంటున్నావు, అలాగే జీవిస్తున్నావు, అలాగే జీవించినప్పుడు అది ఎలా పోతుంది? ఇక్కడ సిద్ధాంతాలు ఏమి లేవు, ఇక్కడ ప్రాక్టికల్. ఇక్కడ రామకృష్ణుడు చెప్పింది ప్రాక్టికల్, ఇక్కడ సిద్ధాంతాలు ఏమి లేవు. అంచేత నీకు అన్నిటికంటే ఒకవేళ ఈ నేననే తలంపు పోవటానికైనా ఈ అహంకార మమకారాలు తగ్గడానికైనా ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి లేకపోతే డిస్క్రిమినేషన్ రాదు. ఆహార శుద్ధి మనకి చాంద్రయజ్ఞంలో చెప్పాడు, చాలా ఉపనిషత్తుల్లో చెప్పాడు. మనకి ఆహారం తీసుకోవడంలో ఆదర్శం ఎవరంటే మహాత్మా గాంధీ. గాంధీ గారు ఎక్కడ ఆహారం విషయం వచ్చేప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీ గారికి ఒకసారి డిన్నర్ ఇచ్చారు కలకత్తాలో, ఈయన గౌరవార్థం. ఏదో ఆ టౌన్లోనే విజయపీసీని పిలిచారు కలకత్తాలో ఠాగూర్ గారు. ఏదో రకరకాలు పెట్టారు, కానీ గాంధీ గారు ఆ పక్కోడంక చూడలేదు, రకరకాల ప్లేట్లు అని చూడలేదు. మిస్టర్ ఠాగూర్ గురిదే వేర్ ఇస్ మై ప్లేట్ అని అడిగాడు. నేను తినే ప్లేట్ ఎక్కడ ఉంది? మీరు గాంధీ గారి పక్కన కూర్చొని మీరు భోజనం చేస్తాడు, మీ ప్లేట్ అని కూడా చూడడం. ఆయన ఏదో తినేది ఏదో ఉంటుంది, తిని తెలిసిపోతాడు. ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అందుచేత ఆయన ఏమని చెప్పాడు అంటే, ఎవరు నన్ను చంపకుండా ఉంటే నేను 120 సంవత్సరాలు జీవిస్తానని చెప్పాడు. నేను కారణం ఆహారమే. ఎవరో నన్ను చంపకుండా ఉంటే ఆ ఇంట్యూషన్ చెప్పి ఎవరో ఒకరు చంపేస్తాను బహుశా ఈ మాట అనివాడు. ఎవరో నన్ను చంపకుంటే నేను 120 సంవత్సరాలు జీవిస్తాడు. అక్కడ మెయిన్ ఏంటంటే ఆహార నియమం. ఆహార నియమంలో ఆయన మనం ఆదర్శంగా పెట్టుకోవాల్సింది. మన ఆహార నియమం విషయం వచ్చేవాడికి పీఠాధిపతులను కాదు ఆశ్రమంగా ఆశయంగా పెట్టుకోవాల్సింది, మనం ఆదర్శంగా పెట్టుకోవాల్సింది. గాంధీని ఆదర్శంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీకు అహంకారం పెట్టుకుని శాంతి ఎలా వస్తున్నాయా? ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీకు నీకు అహంకారం చోటుకు నువ్వు కొట్టుకుంటా అంటే నీకు శాంతి ఎలా కలుగుతుంది? అహంకారం కూడా మమకారం కూడా వస్తుంది. మమకారం ఉన్నప్పుడు నీకు శాంతి కలుగుతుంది. తర్వాత ఈ జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. నేను ఆ మంచి పని చేశానంటాడు, ఈ మంచి పని చేశానంటాడు, అదే అంటాడు, ఆ హెచ్చిడి దిశ అంటాడు, ఆ హెచ్చిడి దట్ట అంటాడు. నువ్వేదైనా మంచి పని చేస్తే దానికి తాలూకు స్పృహ కూడా ఉండకూడదు. నీ స్పృహ ఎక్కడ, నీకు ఆసక్తి పనికి రాదు. నీకు ఎక్కడైనా ఆసక్తి పెట్టుకున్నావా, వెంటనే నీకు ఏమొచ్చేస్తుందంటే, ఎక్కడైతే ఆసక్తి ఉందో అక్కడ బ్లడ్ బీపీ తొందరగా వచ్చేస్తుంది. ఎక్కడైతే మనకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందో అక్కడ వెంటనే వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. ఈ బీపీ ఒకటి, ఈ షుగర్ ఒకటి, వాటిని సైలెంట్ కిల్లర్స్ అంటారు. అంటే మీరు బీపీ ఉన్నవాళ్ళని షుగర్ ఉన్నవాళ్ళని చూడండి, నున్నగా ఉంటారు. ఏంటి వీళ్ళు ఇంత అందంగా ఉన్నారు, ఇంత బాగున్నారు, వీళ్ళకి రోగాలు లేవనుకుంటాం మనం. వాళ్ళకి రెండు ఉంటాయి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. మనుషులు మటుకి అచ్చుపోసినట్టు ఉంటారు, బాగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి ఇంత ఆరోగ్య సంపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు కనిపిస్తుంది, ఇంకా పైకి కనపడవు కదా రోగాలు, ఇంకా జ్వరం పైకి కనిపిస్తుంది. ఈ బీపీ ఒకటి, షుగర్ ఒకటి, ఆ రోగాలు మీకు పైకి కనపడ, పైగా నున్నగా ఉంటారా ఆ రెండు ఉన్నవాళ్ళు. ఆ రోగాలు అని అనుకోం, కానీ వాటికి ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ అని పేరు. స్లోగా మేజర్ ఆర్గన్స్ని మన బాడీలోని లంగ్స్ని హార్ట్ని చాలా మేజర్ ఆర్గన్స్ ఉంటాయి కదా బాడీలో, ఆ మేజర్ ఆర్గన్స్ని స్లోగా డ్యామేజ్ చేసుకొచ్చేస్తాయి. అంచేత ఆ రెండాటికి ఏం పేరు పెట్టాలంటే సైలెంట్ కిల్లర్స్ అని. ఏది బీపీకిని షుగర్కిని మనుషులు మట్టికి నున్నగానే ఉంటారు, పూర్ణమైన ఆరోగ్యంలో ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, శాంతి నీకు రాదు. ఇప్పుడు కాదు, కోటి జన్మలు ఇచ్చినా నీకు శాంతి రాదు. ఇందులోంచి విడుదల పొందాలి. ఒకటి ఆసక్తి, ఒకటి ఆసక్తి. తర్వాత నువ్వు చేసిన ఏదైనా మంచి పనులు చేసినా అది సాధించాను ఇది సాధించాను అనుకోవటం నుంచి దానివల్ల కూడా వ్యక్తి భావన పెరుగుతుంది. దేనివల్ల? నీ అది సాధించాను ఇది సాధించాను అనుకోవటం వల్ల కూడా వ్యక్తి భావన పెరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే, మీరు మెడలో బంగారు వస్తువులు ఎలా వేసుకున్నారో, మీరు మెడలో ఎలా అలంకరించుకుంటున్నారో బంగారు వస్తువులతోటి, నేను అది సాధించాను ఇది సాధించాను వాడు అనుకుంటాడు. వాడికి తెలియకపోయినా వాడు అహంకారం లోపల ముస్తా పడిపోతూ ఉంటుంది. వాడికి తెలియదు. ఓ ముస్తా భయపడుతున్నారు, లోపల అహంకారం స్థూ రాసేసుకుంటుంది, పౌడర్ రాసేసుకుంటుంది, మెళ్ళ వస్తువు రాసేసుకుంటుంది. అయితే నీ ఒక రకంగా నువ్వు చేసిన మంచి పని దాని తాలూకు జ్ఞాపకంలో ఉంటే నీ మనోగతమైన జీవితం కానీ శారీరక గతమైన జీవితం కానీ దాని తాలూకు ఎక్కువ స్పృహలో ఉంటే నీకు నీ ఈగో డెకరేట్ చేసేసుకుంటుంది, నీ ఈగో డెకరేట్ అయిపోతుంది. ఇక్కడ ఏమని చెబుతున్నారు, ఇక్కడ నీకు ఆసక్తి పనికిరాదు, అహంభావన పనికిరా. అహంభావన అంటే కోపం కాదు, ఇక్కడ దేహాత్మ బుద్ధే అహంకారం. దేహాత్మ బుద్ధి పోవటం చాలా కష్టం మనకు, చాలా ఎంతో సాధన చేస్తేనే, కానీ సాధన చేసినా ఈశ్వరానుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే, దైవానుగ్రహం లేకపోతే ఈ దేహాత్మ బుద్ధిలోంచి ఆ మనిషి విడుదల పొందలేడు. ఒకవేళ నువ్వు సాధన చేసినా లాస్ట్ మినిట్లో నీకు డివైన్ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి. డివైన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా సాధ్యం కాదది. ఇక్కడ స్పృహ లేనివాడు ఏంటిది, స్పృహ లేనివాడు అంటే నువ్వు ఏ అంటే నీ శారీరక జీవితం కానీ మానసిక జీవితం కానీ వాటికి సంబంధించినటువంటి స్పృహ లేనివాడు. తర్వాత మమకార రహితుడు, అహంకార రహితుని మాత్రమే శాంతి వరుస్తుంది. అప్పటి వరకు నువ్వు సాధన చేస్తూ ఉండవలసిందే. ఇది ముగింపు ఏంటంటే నీకు శాంతి స్థానం దొరికే వరకు. ఏ శాంతి అంటే ఇప్పుడు మనం బయట నుంచి కొన్ని ఏదో భోగాలు అందుతున్నాయి మనకు, బయట నుంచి మన ఇంద్రియాలకి కొన్ని భోగాలు అందుతున్నాయి కదా, ఈ భోగాలన్నీ కూడా మళ్ళీ రోగాల కింద మారిపోతాయి. పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో మనకు రోగాల కింద వస్తాయి. భోగాలన్నీ రోగాలకు దాడి చేస్తాయి. తర్వాత నీకు ఈ విషయాలు సంతోషాన్ని కలగజేస్తాయి. మనకు బాగా సంతోషాన్ని కలగజేస్తాయి కొన్ని విషయాలు మనం అనుకుంటాం కదా. నీకేదైతే బయట విషయాల నుంచి సంతోషం కాదు నాకు సంతోషాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటావో, అంటే బయట నుంచి వచ్చే సంతోషాలు ఈ బయట నుంచి లేకపోతే నీ ప్రాపర్టీలోంచి కానీ, నీ అంగబలంలోంచి కానీ, నీ అర్ధబలంలోంచి కానీ, లేకపోతే నీ స్టేటస్లోంచి కానీ, అది ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ బయట నుంచి నువ్వు ఏదైనా ఆనందం పొందుతుంటే ఇదంతా ఏ నాటికైనా నీకు దుఃఖం కింద మారిపోతుంది. ఇది సబ్జెక్ట్ అంటే ఎక్స్టర్నల్గా ఏదో రకంగా మీరు ఆ శాంతిని ఆనందం పొందుతున్నారు, సంతోషం పొందుతున్నారు అనుకోండి, ఈ సంతోషం ఎప్పుడైనా మీకు దుఃఖం కింద మారిపోయి తీరుతుంది, మారిపోతుంది. అందులో సంతోషం లేదు. ఇదే మీరు బయట నుంచి వచ్చే సంతోషం అది డిపెండెంట్, అది ఇండిపెండెంట్ కాదు. డిపెండెన్సీ మీరు ఎక్కడైతే డిపెండ్ అయ్యి సంతోషాన్ని పొందుతున్నారో అదంతా ఈనాటికైనా ముందు నాటికైనా మొత్తం అంతా దుఃఖం కింద, సారో కింద మారిపోతుంది. అందులో సంశయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు మమకారం లేని స్థితి, వ్యక్తిభావన లేని స్థితి, అహంభావన లేని స్థితి, స్పృహ లేని స్థితి, తర్వాత ఎవడైతే నువ్వు కష్టపడి సాధిస్తావు ఆ స్థితిని నువ్వు ఎప్పుడైతే ఎట్టేం చేస్తావో ఆ నేను లేని స్థితిని, నా నేను అనేది ఒక తలంపు, నాదనగ అన్నీ తలంపులే. సరి నీ చావు కూడా తలంపే, నీ చావు కూడా తలంపే. చావు కూడా నిజం కాదు, చనిపోయేవాడు ఏమనుకుంటాడో నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది కూడా తలంపే. అన్ని తలంపులే, ఆల్ థాట్స్ ఆర్ సారఫుల్ అని. మంచి తలంపులు చెడు తలంపులని కాదు, అంటే మంచి ఎందుకు పెట్టారంటే నువ్వు చెడు పోగొట్టుకోవడానికి మంచిని పెట్టారు, కానీ ఆల్ థాట్స్ ఆర్ సారఫుల్ అంటే నీ స్వరూ నీకు థాట్ వచ్చిందంటే నీ స్వరూపంలోంచి బయటకు వచ్చేస్తావు. ఆల్ థాట్స్ ఆర్ సారఫుల్ అంటే ఇక్కడ నీకు శాంతి, శాంతి అంటే కొంతమంది అడిగే ప్రశ్నకి సమాధానం భగవంతుడు 2nd chapter 71st verse చెప్పాడు. పైగా ఏమంటున్నాడంటే ఇది అర్జున ఏషా బ్రాహ్మీ స్థితి, ఇది బ్రహ్మానందం. ఎప్పుడో ఈగో సెన్సు లోంచి నేను బయటకు వచ్చావో ఇప్పుడు నీకు అందేది మామూలు లౌకికమైన ఆనందం కాదు, బ్రహ్మానందం. ఏంటది బ్రహ్మానందం? బ్రహ్మానందాన్ని పొందుతావు. సరస్వానికి నేను పోగొట్టుకుంటే ఎలా అంటే అనుకుంటారు వాళ్ళు. ఆ నేను వాడు అనుకోవటం వల్ల వాడు పోగొట్టుకుంటాడు, భయం వస్తుంది వాడికి. ఆ నేను పోగొట్టుకోవడానికి ఆ నేను సెంటర్డ్గానే జీవిస్తాడు కదా వాడు. అంచేత దాని అది పోతే నేను పోతాను అనుకుంటాడు వాడు. అది పోతే వాడు పోడు, వాడెవడో వాడికి తెలియబడుతుంది. అది ఇక్కడ సీక్రెట్. ఇప్పుడు నేను పోతే ఎలా అంటే నేను కోసం నేను జీవిస్తున్నాను కదా అనుకుంటాడు వాడు. నేను పోతే వాడు పోడు. ఏం చెప్పు, నేను వాడైతే వాడు అది పోయినప్పుడు వాడు పోతాడు. నేను పోతే వాడు పోడు అయ్యా, వాడెవడో వాడికి తెలియబడుతుంది. వాడెవడో వాడికి తెలియబడుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి, ఇదిన్నే బ్రాహ్మీ స్థితి అంటారా? ఇంతకుముందు నేను చెప్పిన స్టేట్ని బ్రాహ్మీ స్థితి అంటారు దాన్ని. ఆ బ్రాహ్మీ స్థితే పరమస్థితి, అదే చివర స్థితి, అదే అంతిమ స్థితి. మొదల చివరలైన స్థితి అంతిమ స్థితి, పరమస్థితి బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి ఇప్పుడు నీ ఏదో రోజు మన శరీరం చనిపోతుంది. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీ శవం ఇక్కడ తిరుగాడుతున్నప్పుడే, నీ శవం భూమి మీద తిరుగాడుతున్నప్పుడే బ్రాహ్మీ స్థితిని పొందితే మంచిది. మన శవాలు భూమి మీద తిరుగాడుతున్నప్పుడే నువ్వు ఆ బ్రాహ్మీ స్థితి పొందితే మంచిది. అది ఎట్టేం చేస్తే మంచిది? కనీసం ఏదో రోజున మన శరీరం చనిపోతుంది కదా, ఆ శరీరం చనిపోయే రోజునైనా నువ్వు ఈ బ్రాహ్మీ స్థితి ఆ రోజున ఎట్టేం చేసినప్పటికీ ఆ రోజున నీవు మోక్షం పొందుతావు. నువ్వు కనీసం ఇప్పుడు బ్రాహ్మీ స్థితి పొందితే మంచిది. ఇప్పుడు పొందలేవనుకో, నీ శరీర యాత్ర, నీ శరీరం పోయే టైం, నీ పోయే రోజుకైనా నువ్వు సంపాదించి నువ్వు సాధన చేసి నువ్వు బాగా కష్టపడి ఆత్మజ్ఞానాన్ని సముపార్జన చేస్తే, బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జన కనుక చేస్తే, ఈ లోపల నువ్వు ఏ లోపలనే నీ శరీరం చనిపోకముందైనా ఆ రోజుకైనా నువ్వు అది నువ్వు కనుక ఎట్టేం చేయగలిగితే, అంత అంత్యకాలంలో ఎప్పుడు నీ చివరి టైం లాస్ట్ మినిట్లో, అప్పుడైనా నువ్వు ప్రాణం పోయే టైంలో, అప్పుడైనా ఈ బ్రాహ్మీ స్థితిని నీకు పొందగలిగితే నీకు పునర్జన్మ లేదు. నువ్వు నిర్వాణ సుఖాన్ని పొందుతావు, మోక్ష సుఖాన్ని పొందుతావు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు 100కి 100 రూపాయలు డిపెండెంట్గా కాదు, మీకు ఏదో ప్రాపర్టీ ఉందని అదని ఇదని అందులో చేయం కాదు. పైగా మీరు మనం పొందే ప్లెజర్ అంతా భవిష్యత్తులో పెయిన్ కింద మారిపోతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ప్లెజర్ అనుకుంటున్నామో ప్లెజర్ అంతా పెయిన్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట పరిస్థితులతో సంబంధం లేకుండా దేహ ప్రారంభంతో సంబంధం లేకుండా, దేహ ప్రారంభం అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ప్రారంభం అనేది దేహానికే పరిమితం. పుట్టిన వస్తువుకు ప్రారంభం లేదు, పుట్టిన వస్తువుకు ప్రారంభం ఉంది. పుట్టిన వస్తువుకు ప్రారంభం లేదు. ఆ పుట్టిన పదార్థం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, పుట్టిన పదార్థం నీకు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగినప్పుడు, దాంతో నువ్వు వన్నెస్ పొందినప్పుడు, ఆ పుట్టిన పదార్థంతో నువ్వు వన్నెస్ పొందినప్పుడు, ఇప్పుడు నీ శరీరం విడిచిపెట్టే రోజుకైనప్పటికీ, అప్పుడు నువ్వు బ్రహ్మానందం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు పునర్జన్మ లేదు. అప్పుడు నీకు పునర్జన్మ లేదు. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు శరీరం చనిపోయినప్పుడు చూసుకోండి, మీరు పూర్తిగా ఆనందంగా ఉన్నారో లేదో చూసుకోండి. 100% బ్లిస్, 100% పీస్. అంటే బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా, మీ కుటుంబ పరిస్థితుల సంబంధం లేకుండా, మీ దేహ ప్రారంభంతో సంబంధం లేకుండా, ప్రారంభం అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, అది వదిలేయండి. దేహం ఎంత నిజమో ప్రారంభం అంతే నిజము. ఇవన్నీ పాక్షిక సత్యాలు కానీ పూర్ణ సత్యం కాదు. ఇది ఈ దేహం ఎంత నిజమో, ప్రపంచం ఎంత నిజమో, ఈ ప్రారంభాలు కూడా అంతే నిజము. వీటితో సంబంధం లేకుండా, బయట పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు నూటికి నూరిపాళ్ళు మీ శరీరం, మీ ప్రాణ ప్రయాణ టైంలో మీ శరీరం డెడ్ అయినప్పుడు, మీ శరీరం చనిపోయినప్పుడు మీకు తెలియదు చనిపోయామని. పక్కవాడు తెలుస్తుంది డెడ్ అనివాడు. ఇప్పుడు మన శరీరం మనం ఇలా గాలి పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, గాలి అందుతుంది అనుకుంటాం, అంతదోపు డెడ్ అవుతాం. కానీ మనం చనిపోయినట్టు మనకు తెలియదు, పక్కవాడికి తెలుస్తుంది. మనం చనిపోయినప్పుడు మనకు తెలియదు మనం చనిపోయామని, మన పక్కవాడికి తెలుస్తుంది వీడు చనిపోయాడని. మొత్తం ఆ రోజుకైనా చివరి రోజుకైనా మీరు నూటికి 99, ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే నూటికి 100 పాళ్ళు మీరు పరిస్థితులతో సంబంధం లేకుండా, కానీ కుటుంబ పరిస్థితులు కానీ, ప్రారంభానికి దేహ ప్రారంభానికి సంబంధించిన పరిస్థితులు కానీ, ఏంటి ఎటువంటి బాహ్య విషయాలతో ఏమీ సంబంధం లేకుండా, బాహ్య చింతనతో సంబంధం లేకుండా మీరు నూటికి 100 పాళ్ళు ఆనందంగా ఉండగలిగితే, నూటికి 100 పాళ్ళు బ్రహ్మానందంలో ఊగిసలాడుతాంటే అర్జున వాడికి పునర్జన్మ లేదని. ఈ మధ్యన ఎవడో అన్నాడు ఒక అతను, మనకంటే పశువులే మెరుగని. ఎవడో ఈ మధ్యన అన్నాడు మనకంటే పశువులు ఎంత మెరుగన్నాడు అంటే, అతను ఏదో పాలు ఇస్తున్నాయి మన దగ్గర, పచ్చగడ్డి ఒట్టిగడ్డి ఆశిస్తున్నాయి, అవి పాలు ఇస్తున్నాయి మనకి, పచ్చగడ్డి ఒట్టిగడ్డి మన దగ్గర అయితే పనిచేసి ఏదో మనం ఏదో మన దగ్గర నుంచి ఏదో ప్రతి ఏదో పచ్చగడ్డి ఒట్టిగడ్డి ఆగిన తర్వాత ఎప్పుడు మీరు ఆ కళ్ళు ఆనందంగానే ఉంటాయి, పశువుల కళ్ళు, ఆ పశువులు ఆనందంగానే ఉంటాయి, సర్వసాధారణంగా టైంకి ఏదో గడ్డో పచ్చగడ్డో తినేసి ఆనందంగానే ఉంటాయి. తర్వాత మనకి ఏదో పాలు ఇచ్చి మన దగ్గర తిండి ఆశిస్తున్నాయి, మనకేదో పాలు ఇస్తున్నాయి, పాలు ఇచ్చి మన దగ్గర మేత ఆశిస్తున్నాయి, మనకంటే పశువులు ఎంత మరికంటే మనం ఏం పని చేయకుండా ప్రతిదీ ఆశిస్తున్నాం. పని సున్నా ఆశ చూస్తే ఎక్కువ. ఇది మిథ్యాచారుడు అన్నాడు కృష్ణుడు గీతలో. మన మీద పశువులే మెరుగు, ఎంచేదండి అవి పాలు ఇచ్చి మన దగ్గర ఏ పచ్చగడ్డ ఒట్టిగడ్డ పెట్టమని అడుగుతున్నాయి, మనం ఏమీ పని చేయకుండా ఏదో ఆశిస్తూ ఉంటాం. అయ్యాది ఒక రకం పైగా మనకంటే ఎక్కువ ఆనందంగా ఉంటున్నాయి, మనకు డబ్బున్నా దుఃఖంగానే ఉంటున్నాం, చదువుకుని దుఃఖంగానే ఉంటున్నాం. ఇది ప్రహ్లాదు అన్నాడు కదా, చదువు వలన చావులేని చదువు వలన. ఇది ప్రహ్లాదు, చదువు వలన చావులేని చదువు వలన. అంటే అవి ఏదో పని చేసి మన దగ్గర ఆశిస్తున్నాయి ఫుడ్, మనం ఏమీ పని చేయకుండా పని దొంగలుగా ఉండి వర్క్ కల్చర్ ఏమి లేకుండా, వర్క్ అంటే ఇష్టం లేకుండా పని దొంగల కింద తయారయ్యాను. అసలు మన బ్లడ్లోనే కొంత సెల్ఫ్లో కృష్ణుడు చెప్పిన వర్క్ అమెరికా వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్లో కొంతమంది చేస్తున్నారు, కానీ మనం చేయటం లేదు. అందుకే వాళ్ళు ఏదో బాగుపడుతున్నారు. ఈ మధ్యన ఈజిప్ట్లో చాలా గొడవ జరిగింది, పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఎక్కడ వాళ్ళు ఏం పాడు చేయలేదు. ఇంత యాజిటేషన్ వస్తే పబ్లిక్ ప్రాపర్టీ కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ, ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఎక్కడ ఏది పాడు చేయలేదు వాళ్ళు. వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఏదైనా యాజిటేషన్ ఉంటే యాజిటేషన్ చేస్తారు, కానీ ప్రాపర్టీ మన దేశంలో వెంటనే పబ్లిక్ ప్రాపర్టీ పాడు చేస్తారు, ప్రైవేట్ ప్రాపర్టీ పాడు చేస్తారు. మనకి 1947 కానీ స్వాతంత్రం వచ్చింది, 1946 మనకు అట్లీ స్వాతంత్రం ఇచ్చాడు. అట్లీ స్వాతంత్రం ఇస్తే అప్పుడు అపోజిషన్ లీడర్గా చర్చిల్ ఉన్నాడు. ఇండియాకి స్వాతంత్రం ఇవ్వటానికి అట్లీ నిర్ణయించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు చర్చిల్ మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఇండియన్స్కి స్వాతంత్రం ఇవ్వాలని అనుకుంటున్నావు, అంటే వాళ్ళు స్వాతంత్రం ఇవ్వడానికి ఎందుకు నిర్ణయించారంటే రెండో ప్రపంచంలో ఇంగ్లాండ్ బాగా బలహీనం అయిపోయింది, వాళ్ళు ఇండియా లాంటి పెద్ద దేశాన్ని కంట్రోల్ చేయడం కష్టమని ఒక నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు చర్చిలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడంటే మహాత్మా గాంధీతో సహా పెద్ద నాయకుడైనా వాళ్ళందరూ యాజిటేటర్సే కానీ అడ్మినిస్ట్రేటర్స్ కాదని చెప్పాడు. చర్చిల ప్రసంగం చదవండి, 46లో ప్రసంగం అది. మహాత్మా వాళ్ళందరూ ఊరికే అల్లర చేయడానికి పనికొస్తారు, అదే బ్రిటిష్ వాళ్ళు మన డబ్బులు తినేస్తున్నారు, మన సంపద అంతా దోచుకుపోతున్నారని బ్రిటిష్ వాళ్ళని అలా అంటున్నారు. అసలు వాళ్ళు దేశాన్ని వాళ్ళు పరిపాలించుకునే యోగ్యత కానీ అర్హత కానీ ఇండియన్స్కి లేదు. నేను ఇండియా వాళ్ళని చాలా కాలానికి పరిశీలిస్తున్నాను, వాళ్ళనే అందరూ యాజిటేటర్సే. ఒక అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు, అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, ఎగ్నాడు వాళ్ళు మన సంపద అంతా పట్టిపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు జరగబోయేది ఏంటి, నువ్వు స్వాతంత్ర్యం ఇచ్చాక వాళ్ళ దేశాన్ని వాళ్ళే తినేస్తారని చెప్పాడు. ఇప్పుడు మనం తినేస్తున్నారు ఏదో చెబుతున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే నాయకులు అనుకుంటావు, ఈ నాయకులందరూ మనం తినేసిదే ఆ దేశంలో డబ్బు అంతా వాళ్ళ నాయకులే తినేస్తారు. 46లో చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అవుతుంది చూడండి. ఇది నేను ఇష్టం లేక చెప్పడం లేదు, గ్రౌండ్ ఇండియా యొక్క గ్రౌండ్ రియాలిటీస్ చూసి చెబుతున్నాను. వాళ్ళకి ఇంచుమించుగా ఇండియాలో అందరూ పని దొంగలని చెప్పాడు చర్చలు. అంటే పని అంటే ఇష్టపడరు, పని లేకుండా సంపాదించాలి, ఏం పని లేకుండా సంపాదించాలనుకునే మనస్తత్వం ఆ బ్రదర్లో ఉన్నది. ఈ నాయకులకే ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళని ఎక్కడ ఎడ్యుకేట్ చేస్తారు? అంటే ఇప్పుడు 46లో మీరు చర్చిలు ప్రసంగం చదవండి, ప్రతిపక్ష నాయకుడు కాదు. అయితే ఇప్పుడు మనం ఏదో వాళ్ళు డబ్బు తినేస్తున్నామని, వాళ్ళు డబ్బు పట్టిపోతున్నామని ఏదో అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవళ్ళైతే స్వాతంత్రం కోసం ఏ నాయకులైతే పోరాడుతున్నారో ఆ దేశ సంపద అంతా ఈ నాయకులే మొత్తం అందరూ తినేస్తారని చెప్పాడు. ఈ చర్చిలు చెప్పిన మాటలో మేము 46లో అప్పు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ చర్చిలు ప్రసంగం చదవండి ఒకసారి. శాంతిది అది ఇంద్రియగతమైంది కాదు, ఆ శాంతి పొందాక దీనితో సమానమైన స్థితి కానీ దీనికి మించిన స్థితి కానీ లేదని మీకు అనుభవంలోకి తెలుస్తుంది. అప్పుడు మీరు ఈ ప్రయాణం ఆగిపోతుంది, తర్వాత ఇంక మీరు సాధనలు కొనసాగించక్కర్లేదు. అంటే సాధన అంటే అక్కడ ప్రయత్నం ఉంటుంది కదా, ప్రయత్నం నుంచి మళ్ళీ ఇబ్బందులు కలుగుతాయి. అంటే కొంచెం బాండేజ్ వస్తుంది, కొంచెం సఫరింగ్ వస్తుంది ప్రయత్నంలోంచి. అంటే అక్షరమణమాలలో భగవాన్ ఏమన్నారంటే ఏం ప్రయత్నం చేయలేకుండా ఇసుమంత్రి ఎఫర్ట్ లేకుండా ఓ అరుణాచలేశ్వరుడు దాన్ని నొప్పించకుండా నాకు శ్రమ కలగజేయకుండా సాధనల పేరు మీద ఇబ్బంది ఏమి పడకుండా నాకు అమృతానుభవం కలగజేసావు అరుణాచలేశ్వరుడు. అంటే మరణానుభవం ద్వారా ఇంకా అమృతానుభవం కలిగింది. అసలు వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో బ్రహ్మనే అంటే మనోదేహములతో సంబంధం లేకుండా ఒక సత్యం ఉంది. అసలు బ్రహ్మము పేరు శ్రవణం చేయకుండా, బ్రహ్మము గురించి చదవకుండా, అలా బ్రహ్మం ఏంటంటో తెలియకుండా బ్రహ్మానుభవం పొందినవాడు వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో రమణ మహర్షి ఒక్కడు మాత్రం. అది ఉందని కూడా తెలియదు ఆయనకి. ఆయనకి మరణానుభవం వచ్చినప్పుడు బాడీ డెడ్ అయింది, కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలటం లేదు, శ్వాస ఆగిపోయింది. ఒకవేళ ఉన్నా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. అప్పుడు ఈయనకి ఏమనిపించింది, ఏంటి శరీరం చనిపోయింది. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకు మరణానుభవం కలిగిందో ఈ ఫారశైల నుంచి విడుదలైపోయింది, ఫారశైల నుంచి విడుదలైపోయాడు, ఎటర్నైల్ అయిన పొందాడు. అంటే అబద్ధమైన నేనులోంచి విడుదల పొందిపోయాడు, నిజమైన నేను పొందాడు. అంటే ఇది ఈ జాగ్రత్తగా వినండి, మీ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేస్తారు, కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈ ఈ ఈ తుక్కుని తీసుకెళ్లి అక్కడ ఏ పెంటలోనో పడేస్తారు. కానీ మరి శరీరం చచ్చిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదనంటే నేను చనిపోవటం లేదని చనిపోవాలి కదా, నేను జీవించున్నానండి. శరీరం అంతే కదా మనకి, దేహగతం దేహగతమైన చరిత్ర ముగిసినప్పుడు మనం కూడా ముగిసిపోతాం, ఇంకా మరణాంతర జీవితం లేదనుకుంటాం కదా మనకు. అంటే ఇప్పుడు ఆయనకి ఏమనుభవం వచ్చింది, శరీరం చనిపోయింది, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, నేను ఉన్నాను నేను ఉన్నాను, శరీరంతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేకుండా శరీరంతో ఇసుమంతయు సంబంధం లేకుండా నేను ఉన్నాను, ఉన్నట్టు నాకు తెలుస్తుంది అని ఒక అనుభవం కలిగింది. మరణానుభవం ద్వారా ఆయనకి బ్రహ్మానుభవం కలిగింది, అమృతానుభవం కలిగింది. అంటే దేహం మరణించిన దేహం మరణించిన మరణంతో సంబంధం లేని ఒక వస్తువు మన హృదయంలో ఉంది. అది ఆయనకి వెంటనే, అది ఊహాగానం కాదు, ఇమాజినేషన్ కాదు, ఏ వస్తువుకైతే మరణం లేదో అది ఆయనకి వెంటనే అనుభవంలోకి వచ్చేసింది. ఒక్కసారి ఎప్పుడైతే ఆయనకు అమృతానుభవం కలిగిందో, దేహానికి నాకు ఎట్టి సంబంధం లేనటువంటి అనుభవం ఎప్పుడైతే ప్రాక్టికల్గా అనుభవాన్ని పొందారో, ఇంకా ఫియర్ ఆఫ్ డెత్ కంప్లీట్గా పోయింది అని ఆశ్చర్యం. అసలు మరణ భయం కంప్లీట్గా పోయింది. అంటే కొన్ని సుమారు ఆ మరణానుభవం మామూలుగా 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుందేమో, అంతే అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే ఇంకా మన అందరికీ మరణం అంటే భయం కదా, ఆయనకి మరణానుభవం ద్వారా అమృతానుభవం పొందాడు, బ్రహ్మానుభవం పొందిన తర్వాత ఆయనకి కంప్లీట్గా మరణం సంబంధించిన భయం పోయింది, మరణ భయం పోయింది. ఇంకేత మరణం ఆ ఫీర్ ఆఫ్ డెత్ ఎందుకు పోయిందంటే, శరీరం పోయినా శరీరంతో సంబంధం లేకుండా నేను ఉన్నానటువంటి అనుభవానికి ప్రాక్టికల్గా గురువుతో సంబంధం లేకుండా, చదువు లేకుండా, అధ్యయనం లేకుండా, యోగాభ్యాసాలు లేకుండా, తపస్సులు లేకుండా, తపించకుండా, ఆ శబ్దాన్ని కనీసం శ్రవణం చేయకుండా, శరీరం చనిపోతే శరీరంతో సంబంధం లేకుండా ఒక సద్వస్తు ఉంది, చావుతో సంబంధం లేకుండా ఒక సద్వస్తు ఉందన్న అనుభవం ఆయన ప్రాక్టికల్గా ఎప్పుడైతే పొందాడో, అప్పుడు ఇంక మరణానుభవం కంప్లీట్గానే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పూలు వచ్చి దగ్గర కూర్చున్నా, పాములు అటా తిరుగుతున్నప్పుడు, పాములు వచ్చి అలా దగ్గర తిరుగుతున్నప్పటికీ, క్రూరాతి క్రూరులు వచ్చి అక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడ ఏది చూసినా ఆయనకి మరణ భయం కలగలేదు. చచ్చిపోయేది ఏదో నేను కాదు, ఏదైతే చావుదో అది నేను అయ్యి ఉన్నాను అని అనుభవం కలిగిన తర్వాత ఆయనకి అసలు మరణం అంటే భయం. పుల్లిని చూసేవారు అది ఈయనకేం అపకారం చేసేది కాదు, ఈయన దానికి ఏం అపకారం చేసేవారు కాదు, వెళ్ళిపోయి పాములు వచ్చి చూసి, క్రూర జంతువులు వచ్చి చూసి వెళ్ళిపోయారు కారణం ఏమీ లేదు. అసలు భయం అనేది పోయింది. మనకు పుల్లిని చేస్తే ఎందుకు భయం, అది వచ్చి తినేస్తున్నాం మనం, అది చనిపోతామని, అలా చనిపోతామనే భయం పోయినప్పుడు ఇంకా పుల్లి అంటే ఆయనకి భయం ఏముంటుంది. ఇప్పుడు సుఖ మహర్షి కూడా రమణ మహర్షి పొందిన అనుభవం పొందాక వ్యాసుని అడుగుతాడు, నేను పొందిన అనుభవం కరెక్టా ఉన్నా కాదంటే, ఇప్పుడు జనకుడి దగ్గరికి వ్యాసుడు డైరెక్ట్ చేస్తాడు చెప్పండి, అసలు నేను పొందిన స్థితి కరెక్ట్ అవునా కాదనే సందేహం కూడా రమణ భగవానికి రాలేదు. అంటే కొన్ని నిమిషాల్లో మామూలుగా చదువుకునే వెంకటరామన్, ఆడుకునే వెంకటరామన్ ఈ బికే మహర్షి. ఎన్ని 10 నిమిషాల టైంలో జరిగిపోయింది, దీనికి కారణం ఏంటంటే ఈ దేవ రహస్యం. ఈ రహస్యం దేవతలకు తెలియాలి, కానీ మనం మన హ్యూమన్ బ్రెయిన్ అందరి విషయాలు చాలా ఉన్నాయి. మన రీజన్కి అందని విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి స్వామీజీ మాట్లాడితే రామకృష్ణుడు అన్నాడు, ఏంటో రీజన్ 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 అంటాను. రీజన్ రోజు రీజన్ నేను పూర్తిగా విడిచిపెట్టేయమంటారు. ఇదే రీజన్ కొంత దూరం తీసుకెళ్తున్న తర్వాత నువ్వు ఫెయిత్ మీద ఆధారపడవలసింది అన్నాడు. ఏంటి రీజన్ రీజన్ అంటావు? రీజన్ కొంత దూరం తీసుకెళ్తుంది మనిషిని. ఆ రీజన్ ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్ళి నేను వద్దంటలేదు, కాదు తర్వాత నువ్వు ఫెయిత్ మీద అప్పుడు ఫెయిత్ మీద ఆధారపడి జర్నీ చేయవలసిందని. ఇక్కడ మన కైకలూరులో ఇక్కడ ఏదో మొట్టమాట శ్లోకం చదివి దైవీ సంపద గురించి ఏదో చదువుతున్నాం. ఒక ఏదో శ్లోకం చదివి మిగతా అసలు టైం లేదు వదిలేసాం. అది ఇక్కడ తొందరగా ముగించేస్తాం. తేజ క్షమ ధృతి సౌచం అద్రోహ నా అతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుడు అర్జునుడు ఒకడు. అటువంటి అర్జునునే పట్టుకుని మిత్త మాత్రం భవిష్యత్తు సాధ్యం అన్నాడు. ఇక్కడికి నువ్వు చేతులు ఆడించి పనంతా నేను చూసుకుంటా అన్నాడు. పనంతా నాది, గౌరవం నీకన్నాడు. ఒకవేళ నేను నువ్వు వెళ్ళేవాళ్ళనే వీళ్ళందరినీ నువ్వు చంపకపోయినా వాళ్ళందరూ చనిపోతారని చెప్పాడు భగవంతుడు. ఇక్కడ తేజ అంటే తేజస్సు. ఆ తేజస్సు అంటే ఇక్కడ తేజ అండ్ తేజస్సు అంటే ఇప్పుడు మనం పౌడర్ రాసుకోవడంలా, నూలు రాసుకోవడంలా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి తెచ్చుకునే తేజస్సు కాదు ఇది. ఒకవేళ తేజస్సు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాం మన ముఖాన్ని వాళ్ళు అద్దేస్తారు, ఏదో తేజస్సు వస్తుంది, అది కాదు తేజస్సు అంటే. ఇక్కడ యోగం వల్ల, జ్ఞానం వల్ల, నీకు సాధన వల్ల కొంత తేజస్సు కలుగుతుంది. అది యోగం వల్ల కలుగుతుంది, జ్ఞానం వల్ల కలుగుతుంది, వైరాగ్యం వల్ల కలుగుతుంది, కొంత తేజస్సు కలుగుతుంది. ఆ తేజస్సు గల వాళ్ళ దగ్గర నేను వెళ్ళి కూర్చుంటే నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది ఆ తేజస్సు కూడా నీకు స్పష్టంగా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు సాధనా బలంలోంచి వస్తుంది. ఏంటది సాధనా బలంతో వస్తుంది? గౌతమ బుద్ధుడు ముఖాన్ని చూసి సాధనతో సంబంధం లేకుండా, ఆ ముఖంలో ఉన్న తేజస్సు చూసి సాధనతో సంబంధం లేకుండా 150 మందికి ఆత్మజ్ఞానం పొందారని చెప్తారు. అంటే ఆ తేజస్సు యొక్క అంటే దాని యొక్క ప్రభావం వల్ల వాళ్ళు తమ్ముడు తప్పించు. అంటే వాళ్ళు తమ్ముడు మట్టికి ఆనందం మట్టికి వాడు చదివి తమ్ముడు వాడి మటికి బ్రాహ్మణ స్థితిని పొందలేకపోయాడు. వాడి కారణం ఏంటంటే వాడికి భౌతిక దృష్టి పోలేదు. వీడు మన అన్నగారు అనేటువంటి భౌతిక దృష్టి వాడికి పోలేదు. ఆ భౌతిక దృష్టి పోకపోవటం వాడు పేరైపోయాడు. అంటే బుద్ధిని కింద కాకుండా అన్నగారుగా చూసేవాడు. అంటే అది పోలేదు, ఆ భౌతిక దృష్టి, ఆ అటాచ్మెంట్ పోగొట్టుకోలేకపోయాడు. అంచేత ఆ తేజస్సు ఆయన పొందలేకపోయాడు. అలా కొంతమంది ఆయన తేజస్సు మహర్షులు యోగుల దగ్గరికి చూస్తే మీకు ఆ తేజస్సు తెలుస్తుంది. అంటే బ్యూటీ పార్లర్ వల్ల రాదు అది, అంటే సాధనా బలం వల్ల వస్తుంది. బ్యూటీ పార్లర్ వల్ల తేజస్సు మళ్ళీ ఎండలో ఒక గంట తిరిగితే మొత్తం అంత పోతుంది. మన బ్యూటీ పార్లర్లో తేజస్సు ఎండలో తిరిగితే, ఒక గంట ఎండలో తిరిగితే మొత్తం అంతా పోతుంది, ఆ ప్రకాశం అంతా పోతుంది. అది మీరు మహాత్ముని దగ్గరికి వెళ్ళి కూర్చొని మీకు ఆ తేజస్సు ఆ కళ్ళల్లో ఆ ముఖంలో మీకు ఆ తేజస్సు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద ప్రభావం ఆ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది మీకు. తేజస్సు అండి ఇక్కడ మహాత్ములు మహర్షులు యోగుల దగ్గర వచ్చే తేజస్సు గురించి ఇక్కడ ఎవరు ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. తేజస్సు తర్వాత క్షమ అంటే సహనం. అంటే మనకి మనం మళ్ళీ అవమానపరిచే వాళ్ళున్నా మనం సహనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఓర్పు అంటే ఏంటంటే, కొంతమంది వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోతారు, కొంతమంది తొందరగా రియాక్ట్ అవుతారు. జేకే గారు తరచుగా ఆయన చెప్పే మాట ఏంటంటే, మీకు యాక్షన్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండకూడదు. ఆయన టీచింగ్లో ఎక్కువ ఈ మాట చెప్పారు, యాక్షన్ అవసరమే రియాక్షన్ ఉండకూడదని. అంటే కొంతమంది ఆ సహనం తక్కువ ఉంటుంది, కొంత మనం బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజురీ దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. అంటే మీరు ఇన్సల్ట్నే బేర్ చేయలేనప్పుడు మీకు తోకం ఎలా పెరుగుతుంది? తోకం ఎలాగ తోకం పెరగదు. ఈ తోకం అంటే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆచార్యుల వారు ఏమన్నారంటే, బ్రహ్మ సత్యము జగత్ మిజ్జ, ఈ జగత్తు కూడా బ్రహ్మముగా నిజమే అని చెప్పాడు. అంటే ఆ మూడో వాక్యం కూడా చెప్పాడు. ఆ మూడో వాక్యం అందరం వదిలేస్తున్నారు. బ్రహ్మ సత్యం జగత్తు మిజ్జ అని చెప్పేసి ఊరుకోలేదు. జగత్తు కూడా సత్యమే, బ్రహ్మముగా సత్యం అని చెప్పాడు. జగత్తు జగత్తుగా సత్యం కాదు, బ్రహ్మముగా సత్యం అని ఆచార్యుల వారు చెప్పాడు. దీన్ని రామకృష్ణ పరమహంస లీల అనేవాడు ఆచార్య సత్యం అంటే దీన్ని మాయ అనేవాడు కాదు, లీల అనేవాడు. ఇదంతా ఆయన ఇప్పుడే భగవంతుడి యొక్క లీల అనేవాడు. ఆయన దట్ ఈజ్ పర్ఫెక్ట్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనేవాడు. అంటే భగవంతుడి ఎంత పర్ఫెక్ట్, ఈ లీల కూడా అంతే పర్ఫెక్ట్. ఎంచదంటే ఇది భగవంతుడి తాలూకు లేలేదు. అంటే దట్ ఈజ్ పర్ఫెక్ట్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాడు. నేను భగవంతుని ఒప్పుకునే ఈ లీలని అంగీకరించకపోతే, భగవంతుని అంగీకరిస్తాను ఈ లీలని నేను అంగీకరించననుకోండి, ఏ నరేనే బుడు నరేంద్రుడా, నా మాటల్లో తోకం తగ్గిపోతుంది అన్నాడు. నేను మాట్లాడవచ్చు, ఈ భగవంతుని అంగీకరించి భగవంతుని లీలని అంగీకరించకపోతే నా మాటకి ఇంకా తూకం ఉండదు, నా మాటకి ఇంకా బరువు ఉండదు అని భగవంతుని అంగీకరించినప్పుడు లీలను కూడా అంగీకరించవలసిందే. మనిషి కూడా నీడ వస్తుంది, అది మనిషి లేకుండా అక్కడ నీడ లేదు కదా, మనిషి లేకుండా అక్కడ నీడ లేదు కదా, అక్కడ ఏదో ఉంది కదా, అక్కడ ఆ నీడ ఉంటానికి కారణం అక్కడ మనిషే కదా. అలాగే ఇది మనకి ఇది ఏదో ఉంది కాబట్టి ఆ బ్రహ్మం యొక్క వెలుగులోనే మనకి ఇదంతా కనిపిస్తుంది, ఇదంతా కనిపిస్తుంది కదా. అంటే ఇది నిజమా నిజం కాదని అటు నుంచి అది కనిపిస్తుంది కదా, కనిపించిదంతా ఇదంతా లేలే, ఇదంతా సత్యమని చెప్పడం ఎదుగు ఇది లేలే. కానీ ఈ లీలను రిజెక్ట్ చేసి నేను భగవంతుని యాక్సెప్ట్ చేసి లీలను కనుక రిజెక్ట్ చేస్తే నరేంద్రుడా నా మాటలకు విలువ ఉండదు, నా మాటలు ఒక ఏదైనా మాట చెప్పినా నా మాటకు వెయిట్ ఉండదు, తూకం తగ్గిపోతుంది నరేంద్రుడా అని ఒకసారి రామకృష్ణుడు అన్నాడు. అంటే భగవంతుని ఎలా అంగీకరిస్తున్నాను, లీలను కూడా అంగీకరిస్తున్నాను, దట్ ఈజ్ పర్ఫెక్ట్, దిట్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఒకసారి రామకృష్ణుడు చెప్తాడు. శంకరుడు ఒకడు రామకృష్ణుడు ఒకడు బోధస్వరూపులు ఎవడో దూరానికి 10 మంది వచ్చేవారండి, మేము తలించే మాటలు ఏదో చెప్పమన్నారు, వాళ్ళు గంట ఉండి వెళ్ళిపోయారు. ఇంకో 10 మంది వచ్చేవారు, అలా నడిచి వచ్చేవారు వాళ్ళు, వాళ్ళ మీద తలించి మాటలు చెప్పి వాళ్ళు నులక మంచం మీద కూర్చుని ఉదయం మొదలు సాయంత్రం దాకా బోధస్వరూపుడు బోధ టీచింగ్ చేస్తూ ఉండేవాడు. అంటే ఒక మనిషి తరిస్తే చాలను, నేను చెప్పి మాటలు 1000 మంది ఉంటే 1000 మంది తరించక్కర్లేదు, ఒక్కడు తరిస్తే చాలను. అంటే వాళ్ళు ఇంత శ్రమపడి వస్తున్నారు, మనం టీచింగ్ లాస్ట్రేజ్ చేయకూడదని అలా టీచర్ చూడు ఉదయం మొదలు సాయం దాకా విసుగు విరామం లేకుండా ఇలా మీటింగ్లో కూర్చోబెట్టి చెప్పడం కాదు కదా. 10 మంది వచ్చేవారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకో గంటకు 10 మంది వచ్చేవారు, వాళ్ళు వెళ్ళిపోతే ఇంకో గంటకు, అలా సాయంత్రం దాకా వస్తానుండేవారు. అలాగే ఆయనకి ఆదిశంకరుడు కూడా లాస్ట్ మినిట్ వరకు టీచ్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళే గ్రేట్ టీచర్స్ వాళ్ళు. అది రామకృష్ణుడు కూడా విసుగు విరామం లేకుండా తీర్చేసేవాడు. ఇక్కడ తేజస్ అంటే క్షమ అంటే సహించడం. ఏంటది సహించడం? మరి ఖాళీ ఖాళీ కూడా ఉంది. రామకృష్ణుడు ఒకసారి ఇలా పడున్నాడు, ఎవరింటికాడే వెళ్ళి చూడటానికి వెళ్ళి ఇలా పడున్నాడు. అక్కడ ఆయనకి అప్పుడు ఏదో సమాధి స్థితి వచ్చి ఉంటుంది. పైకి వెళ్ళేవాడు కిందకు వచ్చేవాడు, పైకి వెళ్ళేవాడు కిందకు వచ్చేవాడు, పైకి వెళ్ళేవాడు కిందకు వచ్చేవాడు. ఆ సమాధి స్థితిలో దర్శించిందే మనకు చెప్పేవాడు కిందకు వచ్చి. ఇప్పుడు నేను గోడ మీద కూర్చున్నాను, ఆడి చూస్తున్నాను, ఇడు చెబుతున్నాను. ఇంకటి మీకు మీకోసం మీకు టీచ్ చేయాలనేటువంటి ఆ వాసన ఉండిపోయింది. అది బంధించే వాసన కాకపోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను? గోడ మధ్యలో కూర్చున్నాను, అటు చూస్తున్నాను, ఇటు చెబుతున్నాను, అటు చూస్తున్నాను, ఇటు చెబుతున్నాను. నేను అటు ఉరికేయటానికి బాగానే ఉంది, అక్కడ ఉన్నదంతా ఆనందమే. అటు ఉరికేస్తే బాగానే ఉన్నాను, కానీ మీకు చెబటాలన్న ఆసక్తి మీద అటు ఉరకకుండా గోడ మధ్యలో కూర్చున్నాను మీకు టీచ్ చేయటానికి అన్నాడు రామకృష్ణుడు. అంటే అంత దర్శించి చెప్పిందే ఆయన. అక్కడ లోపల నేను నేను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నా హృదయంలో ఉన్న నారాయణను కూడా అంత స్పష్టంగానే దర్శిస్తానని చెప్పాడు. ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. అప్పుడు ఒకసారి రామకృష్ణుడు అంటాడు, విద్యాసాగర్ అంటే మంచివాడే, ఏదో నాలుగు కాలేజీలు కట్టాడు, నాలుగు పనులు చేస్తున్నాడు, నలుగురు ఉపకారాలు చేస్తున్నాడు, కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావడానికి అంటే సత్యం దర్శించడానికి ఆ ఫౌండేషన్ చాలదు, అది సరిపోదు. కానీ బాహ్యంగా మనం చెప్పుకోవడానికి ఏదో మంచి పనులు చేస్తున్నాడు మంచివాడని చెప్పుకోవడానికి సరిపోతుంది, కానీ లోతులు సరిపోవు. అతను డీప్ని అవటలేదు ఇంకా. అంటే బయట ఉన్న గౌరవాలు ఇక్కడికి సరిపెట్టేసుకుంటున్నాడని ఆయనకి డీప్ని అవ్వలేదు. ఆయనకి ఇప్పుడు రియలైజేషన్ వచ్చే అవకాశం లేదని ఆయన మహాపండితులు కూడా అంటే ఇది రియలైజేషన్ దగ్గర ఉంది కదా. మహాపండితులు ఒకసారి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఆహ్వానం మీద వెళ్ళినప్పుడు విద్యాసాగర్ అంటాడు, పరమహంస అంటాడు, ఇదివరకు కాలవను చూశాను, ఇదివరకు బోధులను చూశాను, ఇదివరకు నదులను చూశాను, ఈరోజు సముద్రాన్ని చూస్తున్నాను అంటాడు. దాని రామకృష్ణ అంటాడు, అంటే ఆయనకి విద్యాసముద్రుడు అనే పేరు ఉంది ఆయనకి. అంటే ఆయన అంటాడు విద్యాసముద్రుడు, సముద్రంలో ఏముందండి, ఉప్పు ఉంది అన్నాడు. నేను ఉప్పు సముద్రాన్ని చూడలేదు అయ్యా, నేను ఇప్పుడు ఈ రోజున చూసేది ఉప్పు సముద్రాన్ని కాదు విద్యాసముద్రాన్ని చూస్తున్నానంటే ఆడికి మాట పడిపోయింది విద్యాసాగర్. అంత పాండిత్యం కూడా మరి అంత పాండిత్యం అక్కడ మాట రాలేదు అసలు. సముద్రంలో ఉప్పు ఉన్న మాట నిజమే, నేను ఉప్పు సముద్రాన్ని చూడలేదు ఈ రోజున ఉప్పు విద్యాసముద్రాన్ని చూస్తున్నానన్నాడు. అంటే మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే లోపల డీప్న అవ్వాలి మనిషి, స్పిరిచువల్ మనిషికి తూకం పెరగాలి. తూకం పెరగాలంటే సాధన చేయాలి, ఆ తూకం పెరగాలంటే ఇంపర్సనల్ లైఫ్ ఉండాలి, ఆ బిహేవియర్ కూడా ఇంపర్సనల్గా ఉండాలి. అప్పుడు ఆ మనిషి తూకం పెరుగుతాడు, కానీ లేకపోతే తూకం పెరగడం కేవలం పాండిత్యం వల్ల ధనం వల్ల సాధించేది కాదు. కేవలం మనకి ధనం ఉందని పాండిత్యం ఉందని వాటి వల్ల వచ్చేది కాదు అసలు. ఇక్కడ క్షమ అంటే నీకు ఓర్పు సహనము, ఓర్పు సహనము అది కూడా సహనం కూడా పెంచుకోవాలి. వారు ఏదో అన్నారు, నేను ఏదో అనేశాను, ఇలా మాటకు మాట అందించేయటం ఇలా అక్కర్లేదు. నువ్వు ఎంతో కొంత టాలరెన్స్ పెరగాలి నీకు. అంటే సహనం ఉన్నవాడికి హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, సహనం లేనివాడికి హృదయం యొక్క లోతులు పెరగవు. అంటే క్షమ ఉండాలి, తర్వాత ధైర్యం ఉండాలి. అంటే దైవీ సంపదకి నాయకుడు ధైర్యం, దైవీ సంపదకి నాయకుడు ధైర్యం. ఒకసారి మనకి ధైర్యం లేకపోతే ఆ మంచి పని కూడా చేద్దాం. ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి, చేయాలనుకుంటే మనకు ధైర్యం లేకపోతే వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, ఇలాగ మనం ఆలోచిస్తే మంచి పని మనం చేయలేం. పిరికి అసలు పిరికితనం కూడా ఒక రకమైన వికారం, పిరికితనం కూడా ఒక రకమైన వికారం. అయితే పిరికితనం ఉన్నప్పుడు నువ్వు ఏదైనా మంచి పని చేయాలని మనసులో అనుకున్నా నువ్వు చేయలేవు. శౌచం అంటే శుచిగా ఉండాలి, బాహ్యం బయట శుచి లోపల శుచి. అన్నం తేపాలి బయట తోవాలి లోపల తేవాలి. అయితే నువ్వు బయట శుచి ఉండాలి లోపల శుచి ఉండాలి. నువ్వు బయట సబ్బులు పెట్టి నీ శరీరాన్ని ఎలా తోముతున్నావు, భగవంతుని స్మరించడం వల్ల ప్రార్థన చేయటం వల్ల నీ మనస్సుకు శుచి కలుగుతుంది. అంటే భగవంతుని మనం కళ్ళతోడు చూడకపోయినా భగవంతుడి నామం వింటున్నాం. ఈ నామం వింటడం వల్ల మనం పవిత్రులు అవుతాం. భగవంతుని మనం కళ్ళతోడు చూడలేకపోయినా భగవంతుడి నామం వింటున్నాం కదా, ఆ నామాన్ని శ్రవణం చేయటం వల్ల దాన్ని స్మరించడం వల్ల మనకు మానసికంగా భగవంతుడితో అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం ఎప్పుడైతే కలిగిందో జిజ్ఞాస బయలుదేరుతుంది. ఏంటి జిజ్ఞాస? మహాత్ముని దర్శనం మనం ఎందుకు చేయాలంటే వాళ్ళు దర్శనం చేయడం వల్ల మనం ఏదో ఉంది తెలుసుకోవాలని కాంక్ష పడతాం. మనకు ఈ జ్ఞానానికి పెట్టుబడి ఐశ్వర్యం కాదు ధనం కాదు, జ్ఞానానికి పెట్టుబడి ఏంటంటే తెలుసుకోవాలనే కాంక్ష. జ్ఞానానికి పెట్టుబడి టు నో, ఆ తెలుసుకోవాలనే కాంక్ష జ్ఞానానికి పెట్టుబడి. అద్రోహ శౌచం అంటే బయట శుచిగా ఉండాలి, నీ శరీరాన్ని ఎంత శుచిగా ఉంటున్నావో నీ మనస్సు కూడా అంత శుచిగా ఉండాలి, నీ మనస్సు కూడా అంత క్లీన్గా ఉండాలి. నీ మనస్సు కూడా నీకు వచ్చి ఎటువంటి తలంపులు వస్తున్నాయో చూసుకుంటూ ఉండాలి, ఎటువంటి తలంపులు వస్తాయో చూసుకుంటూ ఉండాలి. ఇంత ఇంతకుముందు చెప్పాను కదా, నీకు ఏదైనా చెడు తలంపులు వస్తున్నాయో ఏంటి, దానివల్ల ఏమి సంపాదిస్తావు నువ్వు, నువ్వు ఎవరి గురించో చెడు మాటలు మాట్లాడుతున్నావు అనుకో, దాని గురించి నీకు సంపాదన ఏమైనా వస్తుందా? ఆధ్యాత్మిక వదిలేయండి, భౌతికంగా ఏదైనా వస్తుందా? ఎందుకు ఈ వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, ఎందుకు పనికిరాని మాటలు, ఎందుకు పనికిరాని ఆలోచన, ఎందుకు వీటి వల్ల ఇప్పుడు నీకు ఏమైనా గెయిన్ ఉందా? ఏమీ గెయిన్ లేదు. ఎందుకు వీటితో నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు? నీకు నీ 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 కుటుంబానికి పనికిరావు, నీ కుటుంబానికి పనికొచ్చే మాటలు కాదు, నీకు పనికొచ్చే మాటలు కాదు, సమాజానికి పనికొచ్చే మాటలు కాదు. పైగా నువ్వు నైతికంగా జారిపోతావు, నైతికంగా కిందకు పడిపోతావు. ఆ రోజుకి ఆ రోజు పతనం అయిపోతావు. రమణ మహర్షి గారు మాట చెప్పేవారు, టు సీ రాంగ్ ఇన్ అనదర్ ఇస్ వన్స్ ఓన్ రాంగ్, టు సీ రాంగ్ ఇన్ అనదర్ ఇస్ వన్స్ ఓన్ రాంగ్. అది జ్ఞాపకించుకోండి, ఆ వాక్యం మీరు జ్ఞాపకించుకోండి. అద్రోహ ఎక్కడ ద్రోహం తలపెట్టుకున్నాం అంటే మన ఎదుటి వాళ్ళకి ఎవరికైనా ద్రోహం చేస్తున్నామంటే మనకు మనమే చేసుకుంటున్నాం, అది మర్చిపోకండి. ఎదుటి వాళ్ళకి చెడ్డ చేస్తున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళకి చెడ్డ చేస్తున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళకి ఎవరికైనా మనకు మనమే చేసుకుంటున్నాం అంటే మనం చేసిందంతా మనకే తిరిగి వచ్చేస్తుంది. మనం ఎవరికైనా ద్రోహం ఇప్పుడు ద్రోహం చేస్తున్నాను అనుకోండి, ద్రోహం చేసి వాడు ఏమనుకుంటాడంటే బాగా తెలివైన ఉండి అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఈ ద్రోహం చేసే వాళ్ళు అందరూ మేము చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఎవరి వాళ్ళకి మీరు అపకారం చేస్తే అది మీకే తిరిగి వస్తుంది. ఎవరి వాళ్ళకి మీరు ఏమైనా ద్రోహం చేస్తే అది మీకే తిరిగి వస్తుంది. మీరు ఎవరిని ఆక్షేపించకండి, మీరు ఎవరినైనా ఆక్షేపిస్తే మళ్ళీ మీరు ఆక్షేపింపబడి ఇతరుల చేత ఆక్షేపించబడే స్థానంలో పడతారు. అంటే మనం ఇతరులకు ఏది చేస్తే అదే వస్తుంది, ఏది తింటే అదే తేని పోస్తుంది. అది ఏది తింటే అది తేని పోస్తుంది, ఇతరులకు ఏది చేస్తే అదే తిని ఎవరి వాళ్ళకి ఎవరికి ద్రోహం చేసినా మళ్ళీ వాళ్ళు మీరు ఆ ద్రోహం చేయబడతారు. అది అలా అది చట్టం, అది అదేంటది? ఇది మామూలుగా మన రాజ్యాంగం తయారు చేసింది కదా డివైన్ లా, అదేంటది? అది డివైన్ లా. నా అతిమానిత, ఇది చాలా మందికి ఉంటుంది. అందరూ నేను పెద్దవాడిని, నన్ను అందరూ పూజించాలి, నన్ను అందరూ గౌరవించాలని పిచ్చ చాలా మందికి ఉంటుంది. నేను పెద్దవాడిని, ఏదో రూపాయలు ఉంటాయనుకున్న వాడికి ఆడిని అందరూ గౌరవించాలి, ఆడు చేసి ఉపకారం ఏమి ఉండదు సార్. కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది ఆ ధనవంతులు వీళ్ళకి ఏదో చేస్తారని వాళ్ళు చుట్టూరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమీ చేయరు, మొత్తం మంది వీళ్ళకున్నది పోతుంది. అది మీరు ధనవంతులు స్నేహాలు చేస్తాంటే ధనవంతులు ఉంది మనకి ఏదో ఇచ్చేస్తారని చేస్తాంటే వాళ్ళ ధనం మీకు రాదు, వాళ్ళ అలవాట్లన్నీ మీకు వస్తాయంటే లగ్జరీస్ వస్తాయి. అసలు వాడే డబ్బు 100 కోట్లు వాడు సంపాదించి 100 కోట్లు నాకు చాలు తాగలేదని ఆడనుకుంటా అంటే వాడు ఇంకేం ఉపయోగపడతాడు సమాజానికి? నా డబ్బు నాకే చాలు తాగలేదని వాడు అనుకున్నప్పుడు వాడి సమాజానికి ఏం ఉపయోగపడతాడు ఇంకా? అంచేది పైగా ఇంకోటి ధనవంతుల దగ్గర ఇంకోటి ఉండదు. మనం వాడు మన ఏం ఉపకారం చేయపోయినా మనకేం మంచి చేయపోయినా మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు సమాజానికి ఉపయోగపడుతున్నారు, మీరు బాగా సంపాదించుకున్నారు, మన దగ్గర ఈ స్తోత్రాలు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళతో, ఇదో ప్రమాదం. అంజలో మధ్య చూరేస్తే నరం మీద కురుపు లాంటిది, అది నరం మీద కురిపేస్తే ఎంత బాధపడుతుందో మధ్య సిరి వచ్చిన వాళ్ళు కూడా అలా ఉంటుందని. అంచేది వీళ్ళు సదాసదా ధనవంతులు ఏం చేస్తారంటే, అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే సూది బెద్దంలోంచి ఒంటిని పంపొచ్చు కానీ ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలేమను. ఉరికే పైకి మనకు అలా కనిపిస్తారు కానీ వాళ్ళు పెద్ద ఎవరికి, అందరూ కాదు 190 మంది విషయం చెబుతున్నారు, 100కి 100 మందికి చెబటలేదు నేను. వాళ్ళు సమాజానికి చేసేది ఏముండదు, చివరికి సొన్నది. ఎవరో కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కానీ అందరికీ వాళ్ళు పైగా ఇంకోటి వాళ్ళు చెయ్యకపోయినా పర్లేదు, సమాజం వాళ్ళకి స్తోత్రం చేయాలని ఆశిస్తారు వాళ్ళు. అంటే నేను పూజనేయండి, నేను గౌరవిస్తుంది, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను పూజించాలి, అందరూ నన్ను సన్మానాలు చేయాలి, నన్ను అందరూ నేను గొప్పవాడిని కాకపోయినా నేను గొప్పవాడినని ప్రజలందరూ చెప్పుకోవాలి, ప్రజలందరూ చెప్పుకోగలంటారు. నాలో ఏదైనా విశేషం లేకపోయినా నాలో ఏది విశేషం ఉన్నట్టు ప్రజలందరూ చెప్పుకోవాలని, ఇటువంటి లక్షణాలు అన్నీ ధనంలోంచి వస్తాయి. యేసు అంటాడు నువ్వు ఇద్దరికి ఒకేసారి పాలేడుతనం చేయగలవు అన్నాడు. నువ్వు పాలేడుతనం నీకు చెయ్యాలంటే ఇద్దరికి ఒకేసారి పాలేడుతనం చేయగలవా? ఇటు జ్ఞానానికి అటు ధనానికి రెండాటికి ఒకేసారి నువ్వు పాలేడుగా ఉండగలవా అని అడిగాడు. ఇద్దరికి ఇద్దరి దగ్గర ఒకడు ఒక మనిషి ఇద్దరి దగ్గర ఎలా పాలేడుతనం చేస్తాడు? నువ్వు ఇటు ధనానికి అటు జ్ఞానానికి ఇద్దరికి పాలేడుతనం చేయగలవా? అంటే ధనం వచ్చిన వాడికి మదం వస్తుంది, పైగా వాడు అక్కర్లేదు. మేము పూజని అందరూ మమ్మల్ని పూజించాలని, వాళ్ళందరూ పూజించాలని మనం ఒత్తిడి చేస్తారు కూడా, పూజించమని ఒత్తిడి కూడా చేస్తారు వాళ్ళు. అన్నను గౌరవించాలనే బుద్ధి కూడా మంచిది కాదు. అంటే దానివల్ల ఏమిటంటే నీకు ఆత్మజ్ఞానం పొందడానికి అన్ని అడ్డంకులను చెప్పటం ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పాడు, ఇప్పుడు త్యాగం అంటే మీరు ఎవరికో 10 రూపాయలు ఇవ్వటమే త్యాగం కాదు, లేకపోతే ఎవరికో ఒక ఇల్లు కట్టి పెట్టడమే త్యాగం కాదు, ఎవరికో మాట సహాయం చేయడమే త్యాగం కాదు. అవి బాహ్య విషయాలు, అవి బాహ్య విషయాలు. నీకు మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండు, ఇంటికి వెళ్ళి కూర్చుని మనకి మన లోపల మీ లోపల మీరు చూసుకోండి. మీ లోపల మీకు ఏదో జ్ఞానం సంపాదించడానికి ఏ విషయాలు అడ్డొస్తున్నాయి మనకి? మన మనస్సు బాహ్యముఖం అవడానికి కారణాలు ఏంటి? మన మనస్సులో ఉన్న బలహీనతలు ఏంటి అని మీరు ఇంటికి వెళ్ళి పరిశీలన చేసి చూసుకుంటే మీకు ఎన్నో కొన్నో తెలుస్తాయి. వాటిని మీరు విడిచిపెట్టగలగటమే నిజమైన త్యాగం. అది త్యాగం అంటది. త్యాగం అంటే మీరు ఏదో ఒక రూపాయి ఎవరికి ఇవ్వటం, లేకపోతే ఏదో ఎవరికి ఇల్లు ఖర్చు పెట్టడం, అన్ని బాహ్య విషయాలు, అన్నీ మంచి విషయాలే. అది హెల్పింగ్ నేచర్లోకి వస్తుంది, అన్నీ మంచి విషయాలే. కానీ త్యాగం అంటే ఏంటంటే మీ ఆత్మజ్ఞాన సముపార్జనకు అడ్డొచ్చే విషయాలన్నీ విడిచిపెట్టగలగడం కూడా త్యాగమే. ఇప్పుడు మన అన్నం తింటున్నాం, అన్నం తినేటప్పుడు మన దేహం చెబుతుంది ఇది సరిపోతుంది, దేహం కూడా టీచరే. మన దేహం కూడా టీచరే. మనం ఏదైనా తినేటప్పుడు నీకు ఇది సరిపోతుంది, ఇంకా తినొద్దని మన దేహం చెబుతుంది. అప్పుడు దేహం చెప్పినా కానీ ఇంకా తినేస్తూ ఉంటాం, అది మళ్ళీ రోగ కారణం అవుతుంది. అదేమవుతుంది, ఆ రోగ కారణం అవుతుంది. ఇది సరిపోతుందని దేహం చెప్పిన అక్కడ చోటి అది తిండి ఆపు చేయడం కూడా త్యాగమే. అది విడిచిపెట్టగలగాలి. అదేంటది, ఆ రుచిని విడిచిపెట్టగలగాలి. అది విడిచిపెట్టడం కూడా అంటే నీకు బ్రాహ్మీ స్థితి పొందడానికి అడ్డొచ్చే విషయాలు ఏది అడ్డొచ్చినా, ఆ విషయాలు ఏ విషయం నీకు అడ్డొచ్చినా వాటిని నువ్వు మెరిసిలెస్గా విడిచిపెట్టడం కూడా త్యాగంలోకి వస్తుంది. త్యాగంలోకి అవన్నీ త్యాగంలోకి వస్తాయి. సంపద ఇవన్నీ కూడా దైవీ సంపదలోకి వస్తాయి అయ్యా, ఇవన్నీ దైవీ సంపదలోకి వస్తుంది. ఇక్కడ ఇంకోటి చెబుతున్నాడు, దయా భూతేషు అలోలుప్తం. ఇక్కడ అధోలుప్తం, అలోలుప్తం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఈ మాట దైవీ సంపదలో చాలా ముఖ్యమైనది. అంటే విషయాలు ఎదురుగుండా ఉన్నప్పటికీ నీ ఇంద్రియాలకి అన్ని విషయాలు ఎదురుకుండా ఉన్నప్పటికీ, అంటే నీకు ఆకర్షణ నీ ఇంద్రియాలకు ఎన్ని ఆకర్షణలు ఉండాలో అన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ, ఎదురుకుండా ఉన్నప్పటికీ, నీకు అందుబాటులో ఉన్నప్పటికీ, నీకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి చేత నువ్వు టెంప్ట్ అవ్వకుండా ఉంటాం, వాటి చేత నువ్వు ఆకర్షించబడకుండా ఉంటాం. ఆ విషయాలన్నీ ఎదురుకుండున్నప్పటికీ నువ్వు నిర్వీకారంగా ఉండగలిగితే అది దైవీ సంపదలోకి వస్తుంది ఒక భాగం. అది కూడా దైవీ సంపదే. అది కూడా నీకు ఆత్మజ్ఞానం విడిచిపెట్టండి, అది కూడా దేవుని అనుగ్రహం లేకుండా నువ్వు పొందలేవు. అందని ద్రాక్ష పళ్ళు పొల్లన, అది కాదు జ్ఞానం అంటే. నీకు అన్నీ అందిస్తూ ఉండాలి, ద్రాక్షపడి అన్నీ అందిస్తూ ఉండాలి. అనేక ఇంద్రియాలు ఉన్నాయి, చెవుకో కామం ఉంటుంది, కంటికో కామం ఉంటుంది, నోటికి కామం ఉంటుంది, అన్ని ఇంద్రియాలకి కామం ఉంది. అన్ని ఇంద్రియాలకి అన్ని ఇంద్రియాలకి అందుబాటులో ఉన్న విషయాలు నీకు ఎదురుగా ఉండున్నప్పటికీ వాటి మీద నీకు వికారం కలగకుండా ఉంటే మటుకు నీకు పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది. ఈ మనోనిగ్రహమైనా ఇంద్రియ నిగ్రహమైనా జ్ఞాన సముపార్జనకే, అంటే జ్ఞాన సముపార్జనకే సహకరిస్తాయి. కాబట్టే మనోనిగ్రహం గురించి ఇంద్రియ నిగ్రహం పెట్టారు. ఇప్పుడు మీ మనస్సు మీకు అదుపులో ఉందనుకోండి, అనుకోండి మాటర్స్కి, మీ ఇంద్రియాలు మీకు మీకు అనుకూలం అందుబాటులో అనుకూలంగా ఉన్నాయనుకోండి, మీ ఇంద్రియాలు మీరు చెప్పినట్టు వింటున్నాయనుకోండి, మీ మనస్సు కూడా మీరు ఎలా చెబితే అలా వింటుంది అనుకోండి, మీ మనస్సు మీ స్వాధీనంలో ఉందనుకోండి, మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలో ఉన్నాయనుకోండి, ప్రపంచంలో ఉన్న జనమందరూ మీకు శత్రువులైన మిమ్మల్ని ఏం చేయలేరు, జ్ఞాపకం పెట్టుకోండి. మీ మనస్సు మీరు స్వాధీనంలో ఉన్నప్పుడు, మీ ఇంద్రియాలు మీరు స్వాధీనంలో ఉన్నప్పుడు, మీ అంతటా మీరుగా శాంతిగా ఉండగలిగినప్పుడు ప్రపంచంలో ఉన్న జనమందరం మిమ్మల్ని శత్రువులు, మీకు శత్రువులైనా మీరేమి చింత లేకుండా బతకగలరు, చింతాకంత చింత లేకుండా కూడా మీరు హాయిగా బతకగలరు, జ్ఞాపకం పెట్టుకోండి. అర్జున, నువ్వు బాగుపడటానికైనా నీ మనస్సే కారణం, నువ్వు పాడైపోవటానికైనా నీ మనస్సే కారణం. అయితే నీ మనస్సును బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరో వచ్చి బాగు చేస్తారని కనిపెట్టుకుని ఉండకు. నీ అంతటి నువ్వు కృషి చేసుకో. నీ మనస్సును విరోధిగా తయారు చేసుకోకు, నీ మనస్సును స్నేహితుడిగా తయారు చేసుకో. ఇప్పుడు చేప నీటికి ఎదురు వెళ్తూ ఉంటుంది ఎక్కువ. చేప ఈదేప్పుడు నీటికి ఎదురిస్తూ ఉంటుంది. అలాగే ఏ విషయాలైతే నీ మనసును బాహ్యముఖం చేస్తున్నావో దానికి ఎదురీదు. మనస్సుకి ఎదురీత నేర్చుకో, మనస్సుకి ఎదురే ఈత నేర్చుకో. ఎదురీత నేర్చుకుంటే మనసు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు. ఇది చెప్తా ఉంటారు, స్విమ్ లైక్ ఏ ఫిష్ ఎగెన్స్ట్ ద మెంటల్ కరెంట్. స్వామి వివేకానంద శారదానందని అనుకోడు, ఏమయ్యా నీ ఏంటి మా కోపాలు వస్తున్నాయి, ఉద్రేకాలు వస్తున్నాయి, ఇంతకాలం నీతో సహవాసం చేస్తున్నాను, ఎప్పుడు ఎమోషన్ గురవ్వలేదు నువ్వు, నీది చేప రక్తం, మనిషి గుండె రక్తం నీకు లేదు, చేప రక్తం అన్నాడు ఒకసారి. అంటే చేప ఎప్పుడు నీటిలో ఉంటుంది, దాని రక్తం వేడిగా ఉండదు, ఎప్పుడు చల్లగా ఉంటుంది చేప రక్తం. అలాగే నువ్వు ఎప్పుడు చేప రక్తంలా ఉంటావు. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నాం, ఎంత తీవ్రమైన క్రైసిస్ ఎదుర్కొనేటప్పుడు కూడా, క్రైసిస్ కూడా తీవ్రమైన క్రైసిస్ను ఎదుర్కొన్నప్పుడు కూడా నీలో ఎక్కడ అక్షాన్ని చూడలేదు. నేను ఎప్పుడన్నా ఉద్రేకపడిన సంఘటనలు అనేవి ఉన్నాయి. నీలో ఉన్న రక్తం మనిషి రక్తం కాదు, చేప రక్తం అన్నాడు ఒకసారి శారదానంద్. అని 25 సంవత్సరాలు రామకృష్ణ మఠకి ప్రెసిడెంట్ సెక్రటరీ చేశాడు. అది అంటే ప్రెసిడెంట్ అనేది గౌరవ పదవి, సెక్రటరీకి పని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రామకృష్ణ మఠ ప్రెసిడెంట్ ఊరికే టీచింగ్కే, సెక్రటరీకి ఇప్పుడు డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా సెక్రటరీగా ఉంటాడు. అది వివేకానంద చనిపోయి ముందు రోజున శారదానంద్ ఏమని పిలిచాడంటే, ఈ మాంసులో నీకు ఎక్కువ పేరుంది, నా శరీరాన్ని విడిచిపెట్టాక నేను ప్రెసిడెంట్ అవ్వమని చాలామంది చెప్తారు, ప్రెసిడెంట్ అవ్వద్దు నువ్వు, నా మాట గుర్తుపెట్టుకో, ప్రెసిడెంట్ పోస్టులు చేసేవాళ్ళు అది కష్టంగా చేయటం, కానీ సెక్రటరీ పోస్ట్ చేయటం కష్టం, నేను ప్రెసిడెంట్గా ఉండమని మాంక్స్ అడిగినాను, ఎప్పుడు ఉండొద్దు, నీ శరీరాన్ని విడిచిపెట్టే వరకు సెక్రటరీ పోస్ట్ చేస్తూనే ఈ రామకృష్ణ మఠం మిషన్ సక్సెస్ అయ్యేలా చూడమన్నాడు. ఒకసారి శారదానంద్ దగ్గరికి పిలిచి, రామకృష్ణుడు నా ఒళ్ళో కూర్చోవయ్యా అన్నాడు. అదేంటండి మీ ఒళ్ళో నేను కూర్చోవడేంటి అన్నాడు. అప్పుడు శరత్ అని పేరు, ఆయన పేరు. కూర్చో తర్వాత చెప్తానన్నాడు, కూర్చున్న తర్వాత ఎగిసిపోమన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు ఎంత తూకం మోయగలవో, ఎంత బరువు ఉన్నావో నేను చూడటాను, కూర్చోమని అన్నాడు. నువ్వు ఎంత బరువు ఉన్నావో ఆ బరువు చుట్టాలని నా ఒళ్ళో కూర్చోమన్నాను. అంటే భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఎంతవరకు మోయగలవో చూడటం కోసం. అంటే అప్పటికి ఇంకా రామకృష్ణ మఠ స్థాపించలేదు, అయినా దివ్య దృష్టి చూస్తున్నాడు, సరే రామకృష్ణ మఠ స్థాపించబడుతున్నాను. అది అంతా ఈయనే బరువు మొయ్యాలి, ఆవిడ శారదానందే బరువు మొయ్యాలి అని ఆయనకు తెలుసు. అంచేది నీ దగ్గర తూకం ఎంత ఉందో, నీ దగ్గర ఎంత బరువు ఉందో నా ఒళ్ళో కూర్చోమంటున్నాను అని తర్వాత చెప్పాడు. తర్వాత లాస్ట్ డేస్లో అన్న మాట ఏంటంటే, ఆయన మానవ జాతి మీద ఒక అద్దుకు లేని ప్రేమ. ఆ టీచింగ్ పట్ల కూడా, రామకృష్ణుడు చెప్పే టీచింగ్ పట్ల ఒక పరిమితి లేనటువంటి ప్రేమ. ఆ సర్వసాధారణంగా జ్ఞానం అనేది ప్రేమ రాకుండా ఉండదు. కామానికి ట్రేడ్ ఉంటుంది, జ్ఞానానికి ట్రేడ్ ఉండదు. జ్ఞానానికి వ్యాపారం ఉండదు, కామానికి వ్యాపారం ఉంటుంది. అంచేతనా ఆయన టీచింగ్లో కూడా చివరిలో ఏమంటాడంటే, నేను కష్టపడ్డాను అయ్యా, చాలా సంపాదించాను. అంటే స్పిరిచువల్ వెళ్తుంది, ఏం వెళ్తుంది, స్పిరిచువల్ కష్టపడ్డాను సంపాదించాను, సంపాదించి మీ 16 మందికి పంచిపెట్టేశాను, అది ఈ స్ట్రెంగ్త్తో మీరు మిషన్ నడపగలరా, మీరు మీకు నాకు ఉన్నదంతా సంపాదించి మీకు పంచిపెట్టేస్తే నాకు ఏముంటుంది, ఒట్టి చేతులతో బయటికి వెళ్ళిపోతున్నాను, ఐ బికేమ్ బెగ్గర్ అన్నాడు. ఓ నరేన్, కొంతమంది వాళ్ళు పొట్ట కోసం భిక్ష చేసుకుంటారు, కొంతమంది వాళ్ళు పొట్ట కోసం భిక్ష చేసుకుంటారు, కొంతమంది వాళ్ళు పొట్టకు భిక్ష అవసరం లేదు, ఇతరుల కోసం భిక్ష చేస్తారు. అంటే అవసరమైతే ఇతరుల కోసం భిక్ష చేయటంలోని వెనకాడక్కర్లేదు. కొంతమంది భిక్ష చేస్తారు వాళ్ళు పొట్ట కోసమే పరిమితం వాడు, కొంతమంది కూడా భిక్ష చేసుకున్నారు. మదన్మోహన్ మాలవీయ బెనారస్ హిందీ యూనివర్సిటీ కట్టినప్పుడు ఎంత భిక్ష చేశాడో లెక్కలేదు, పైగా ధనం బాగా తక్కువ ఉన్న రోజుల్లో. ఈ రామకృష్ణుడు చెప్పాడు, కొంతమంది వాళ్ళు పొట్ట కోసం మాత్రమే భిక్ష చేస్తారు, కొంతమంది ఇతరుల కోసం భిక్ష చేస్తారు. అంచేది ఈ సోదర శిష్యుల్ని పోషించడానికి అవసరమైతే నా శరీర త్యాగం అనంతరం ఇతరుల వేడ కోసం భిక్ష చేయటానికి ఏం అనుమానం చక్కర్లేదు. అది నాకు సంపద అంతా కూడా మీకందరికీ పంచిపెట్టి మీ 16 మందికి నేను దగ్గరని అయిపోయి ఒట్టి చేతులతో బయటకు పోతున్నాను. అంతే కదా, ఆయన ఉన్నదంతా వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా ఆయనకేముంటుంది? ఆయనకేముంటుంది? ఒట్టి చేతులతో బయటకు వెళ్ళిపోతున్నాను. ఇంకా మీకు నాకు భేదం లేదు, మీ ద్వారా నేను పని చేస్తాను. మీకు నాకు భేదం లేదు, మీ ద్వారా నేను పని చేస్తూనే ఉంటాను. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. సమాజానికి సంబంధించినటువంటి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? రామకృష్ణ మిషన్ వాళ్ళు, రామకృష్ణ మఠ వాళ్ళు. వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు చాలామంది చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్డో పెద్ద మనిషి నా దగ్గర. వాళ్ళు క్రిస్టియన్స్, వివేకానంద అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చాడు, అమెరికా వెళ్ళి అక్కడ సోషల్ వర్క్. ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తారు అమెరికాలో, ఇంగ్లాండ్లో? ఆ వర్క్ అంతా చూశాడు. అదంతా దాని మీద ప్రభావితం అయ్యి ఇక్కడ రామకృష్ణ మఠం మిషన్ పెట్టాడు అని కొంతమంది ఇండైరెక్ట్గా ఏమంటారంటే, వాళ్ళని ఇండియన్ క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్ ఇతర దేశాల్లో ఉన్న క్రిస్టియన్స్నే ఇక్కడ అనుసరిస్తున్నారు అంటే సేవ పేరు మీద అని. పోనీ ఇండియన్ క్రిస్టియన్స్ అనుకోండి, మరో రకటా అనుకోండి, 10 మందికి ఉపయోగపడుతున్నారు కదా. 10 మందికి ఉపయోగపడేదే రాజకీయం, 10 మందికి ఉపయోగపడేదే మతం. మీరు రాజకీయం అంటే ఏమి లేదు. రాజకీయం అంటే అది నువ్వు 10 మందికి ఉపయోగపడి పని చేస్తావంటే అదే రాజకీయం. అందుకంటే రాజకీయం ఉంది. ఆ రాజకీయ శబ్దానికి చెడ్డగా అర్థం వచ్చేస్తుంది ఇప్పుడు. రాజకీయం అంటే నువ్వు 10 మందికి ఉపయోగపడు, అది మంచిదే. మతం అంటే ఏంటి? నువ్వు 10 మందికి ఉపయోగపడు, అది మతం, అది మంచిదే. అంటే నువ్వు ఇతరులకు చేసేదంతా తిరిగి నీకే వచ్చేస్తుందని ఇస్తే ఇతరులకు నువ్వు ఉపయోగపడకుండా ఉండగలవాను. ఇది సిద్ధాంతం. ఇతరులకు నువ్వు ఏదైనా చేస్తే అదే తిరిగి నీకు వచ్చేస్తుందనే సంగతి నీకు తెలిస్తే నువ్వు ఇతరులకు ఏమన్నా, నువ్వు ఇతరులకు ఏదైనా ఉపయోగపడకుండా ఉండగలవా? ఇతరులకు ఏదో సహాయం చేస్తాంటే నువ్వు అంత ఏదో పోగొట్టుకున్నావు అనుకుంటున్నావు. చివరికి నీ మిగిలేదు, జీవితంలో మిగిలేదు అదే. అంతా భగవంతుడిదే, సంపద అంతా భగవంతుడిదే. భగవాన్ రమణ మహర్షి గారు ఒక కథ చెప్పారు. నీ ఉపాధి వేరు, ఎదటివాడు ఉపాధి వేరు అన్నప్పుడు నీకు ఏదో వేరు భావన, వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నాను అనుకుంటాను. వాళ్ళ శరీరం కూడా నీ శరీరం అనుకున్నప్పుడు, వాళ్ళ ఉపాధి కూడా నీ ఉపాధి అనుకున్నప్పుడు నేను సహాయం చేస్తున్నానని తలంపు కూడా నీకు రాదు. ఇప్పుడు నా శరీరాన్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనుకోండి, ఎవరికో సహాయం చేశానని అనుకోను. కానీ మీ శరీరాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అనుకోండి, మీకు ఏదో ఉపకారం చేశాను అనిపిస్తుంది. ఏంచేత? ఆ శరీరం నీది కాదనుకుంటున్నావు, నీ శరీరం ఒకటే నీది అనుకుంటున్నావు. ఆ శరీరం కూడా నీదని నీకు తెలిస్తే నీకు అసలు ఇతరులు లేరు. అది నీకు ఇతరులు లేరు. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు అసలు. ఆ శరీరం కూడా నీదైన సంగతి తెలియటం వల్ల వాళ్ళు ఏదో హెల్ప్ చేశానని, వాడు కొడుకు ఉపకారం చేశానని ఇటువంటి తలంపులు వస్తున్నాయి. నీదంటే ఏమి లేదు. ప్రపంచంలో కనిపిస్తున్న సంపద అంతా ఈశ్వరుడిదే. భగవాన్ ఎంత స్పష్టంగా చెప్పారంటే, యాపిల్కాయ ఉందనుకోండి, ఆ యాపిల్కాయ అది పిందిగా ఉన్నప్పుడే, అది నిర్ణయం, ఆ యాపిల్కాయ తయారయ్యేటప్పుడే అది నిర్ణయింపబడిపోతున్న ఏ నోటికాయ యాపిల్కాయ వెళ్ళాలి. ఈ మనకి ఇది నగ్న సత్యం, కానీ మనం నమ్మటానికి శక్తి సరిపోదు, నమ్మటానికి శక్తి సరిపోదు. అయ్యా భగవంతుడు నీకు ఏది కేటాయిస్తే అక్కడ ఆ దాంతో సంతృప్తి పడి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నీది కానిది ఆశించకో, నీది కానిది ఆశించకో. అంత సంపదే ఈశ్వర సంపదే నాదనుకుని నువ్వు మళ్ళీ దాంట్లో చేసి పేరు ప్రఖ్యాతులు ఆశిస్తున్నావు. రమణ మహర్షి గారు చాలా మంచి కథ చెప్పారు. ఈ కథ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకడు బెల్ల వినాయకుడిని చేశాడట. చాలా బాగుంటుంది ఈ కథ. ఒకడు బెల్లంతో వినాయకుడిని చేశాడట. బెల్లం చోటు వినాయకుడిని చేసి ఈ కథ వింటే నీకు అర్థమవుతుంది. అలా ఉన్నదంతా భగవంతుడిదేనే, అలా ఉన్నదే ఈశ్వరుడు, మనం లేవని సంగం. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఉన్నాం, ఈశ్వరుడు లేడు అనుకుంటున్నాం. ఉన్నదే ఈశ్వరుడు, మనం లేవని సంగతి మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈశ్వర అనుభవం కలిగాక తెలుస్తుంది, ఈశ్వర సాక్షాత్కారం కలిగాక మనకు తెలుస్తుంది. వాడు బెల్లం వినాయకుడిని చేశాడు, బెల్లంతో వినాయకుడిని చేశాడు. సరే, మొత్తం బెల్లంతో వినాయకుడిని చేశాడు, అడిగి నైవేద్యం పెట్టడానికి ఏమి లేదని. సరసానికి బొమ్మలకు ముందు స్నానం చేస్తారు, తర్వాత నైవేద్యం. వీడికి తర్వాత వాడు వినాయకుడిని చేసేసాడండి, వాడికి నైవేద్యం పెట్టడానికి ఏమీ కనపడటం లేదండి. మొత్తం బెల్లం అంతా బొమ్మ చేయడానికి ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడండి, బెల్లంతో వినాయకుడిని చేస్తున్నాడు, ఆ వినాయకుని గిల్లేశాడట్ను పట్టుకుని. పట్టుకుని బెల్లం వేయకని గట్టిగా గిల్లేశాడట్ను. గిల్లేస్తే కొంత బెల్లం వచ్చింది బయటికి. అంటే వినాయకుడిని గిల్లేసి ఆ బెల్లంతో, ఆ బెల్లంతో నైవేద్యం పెట్టేశాడట్ను. ఆ నైవేద్యకి సంబంధించినటువంటి ఆ పూ మంత్రం చదివేసి పూజ చేసాడు, నైవేద్యం అయిపోయిందండి. ఏమండి అంటే బెల్లం వినాయకుడిలో ఉన్నటువంటి ఆ బెల్లం గిల్లేసి ఆ వినాయకుడు దాన్ని ఆహారం కింద పెట్టాడు. మనం చేసేది కూడా అంతే, సంపద అంతా ఈశ్వరుడిదే, సంపద అంతా ఈశ్వరుడిదే. అది ఈశ్వరుడి సంపద ఈశ్వరుడికి సమర్పించి నేను ఇచ్చాను అనుకుంటున్నా. ఇది ఇక్కడ మీరు ఫాలో అవుతున్నారు కదా, సంపద అంతా ఈశ్వరుడిదే, నీకు కేటాయించింది కూడా ఈశ్వరుడే, నీకు కేటాయించింది కూడా ఈశ్వరుడే. కానీ నువ్వేం చేస్తున్నావు, మధ్యలో ఈశ్వరుడే ఈశ్వరుడికి ఇచ్చి మధ్యలో అజ్ఞానం వల్ల నేను ఇచ్చాననుకుంటున్నావు. నువ్వెవడు ఇవ్వటానికి, ఇవ్వటానికి నువ్వెవడు, అసలు నువ్వు ఉన్నావా ఇవ్వటానికి? సంపద ఎవరిది? ఈశ్వరుడిది. సంపద ఎవరిది? ఈశ్వరుడిది. అక్కడ అంతర్యామిగా ఉన్నాడు ఎవడు? ఈశ్వరుడే. ఆయన సొమ్ము ఆయనకే ఇచ్చి నేను ఇచ్చాననుకుంటున్నాను. బో మొత్తం అజ్ఞానం అంతా ఇక్కడ ఉందని తొందరగా ముగిస్తున్నాం. సత్యం సత్యం. కొంతమందికి అది త్రికరణ శుద్ధి ఉండదండి. వాళ్ళు ఆలోచించేది నోటితో చెప్పరు, నోటితో చెప్పి చేతితో చేయరు. వాళ్ళు ఇప్పుడు తెలివైన వాళ్ళకి సమాజంలో చలమణ అయిపోతున్నారు. వాళ్ళు ఆలోచించేది నోటితో చెప్పరు, నోటితో చెప్పేది చేతితో చేయరు. అంటే అంతఃకరణ శుద్ధి ఉండదు వాళ్ళకి, త్రికరణ శుద్ధి ఉండదు వాళ్ళకి. ఏంటి అంతఃకరణ శుద్ధి ఉందో ఉండదు, త్రికరణ శుద్ధి ఉండదు. అంటే మూడు నిదానంగా ఉన్నవాడే జ్ఞాన సముపార్జనకి యోగ్యత సంపాదిస్తాడు. అంత మాత్రం చేత జ్ఞానం వచ్చేస్తున్నాడు కాదు, యోగ్యత అంటే డిజర్వ్ అవుతాడు వాడు. ఈ మూడు నిదానంగా ఉన్నవాడే. సత్యం కూడా తెంగరితనంగా చెప్పకూడదు, అప్రియమైనది చెప్పకూడదని. ప్రియమైనది కూడా హితవుగా చెప్పాలి, మితంగా చెప్పాలి. అప్రియమైన సత్యం చెప్పకూడదు. సత్యం కూడా నువ్వు చెప్పేది ఎలా ఉండాలి, ఆ భాష కూడా మృదువుగా ఉండాలి. నువ్వు చెప్పే సత్యం కూడా మండతనం కోకడం మృదువుగా ఉండాలి, వాళ్ళకి మేలు కలగజేసేట్టుగా ఉండాలి. ఎవరికైతే చెబుతున్నావో వాళ్ళకి మేలు కలగజేయాలి. ఒకవేళ అప్రియమైన సత్యం ఉండేది చెప్పడం అది చెప్పకూడదు. ప్రియమైందే ఇతవగా చెప్పాలి, మితవగా చెప్పాలి, వాళ్ళు క్షేమం కోరి చెప్పాలి. అంతేకాదు నోటికి వచ్చినట్టు చెప్పకూడదు. ఇక్కడ అపవిషుణం ఏమండి, ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఇక్కడ శాంతి అంటే విషయాల్లోంచి వచ్చేది కాదు, ఆత్మశాంతి. ఇక్కడ ఏంటది? ఆత్మశాంతి. ఆత్మశాంతి పొందే వరకు మనకి గమ్యం దొరకనట్టే. మనంతటి మనంగా మనం శాంతి స్థానం దొరికే వరకు మనకి గమ్యం దొరక అంత ఈ లోపల జర్నీ ఆపు చేయలేం. ఈ లోపల ప్రయాణం చేయి, ఎన్ని జన్మలు ఎత్తినా ఇలా ప్రయాణం చేస్తూనే ఉండవలసింది. ఏది అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇందాక గీతలో చెప్పాడు కదా, వేర్ యు ఫైండ్ అన్డైల్యూటెడ్ పీస్, వేర్ యు ఫైండ్ అన్బ్రోకెన్ పీస్, వేర్ యు ఫైండ్ ఎండ్లెస్ పీస్, వేర్ యు ఫైండ్ సుప్రీం పీస్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన. అప్పటి వరకు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండవలసింది. ఇంకా దానికి ఇంకా ముగింపు లేదు. శాంతి తర్వాత దయా. మీ దయాగుణం అనేది ఆశ్రమాల్లో చెప్తారు. మేంగళూరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది, ఆనందాశ్రమం అంటారు దాన్ని. రామదాస్ గారు స్థాపించారు. మర్యాద ఎలా ఉంటుందో, దయ అనేది ఎలా ఉంటుందో, మర్యాద అనేది ఎలా ఉంటుందో చూడాలంటే ఆశ్రమానికి వెళ్ళి చూసి రమ్మంటారు. కొంతమంది అమ్మాయి పుట్టింటికి వస్తే పుట్టింటి వాళ్ళు మళ్ళీ అమ్మాయిని అత్తవారింటికి ఎలా పంపుతారో అలా పంపుతారు. అట్ని భక్తుని ఇంటికి పంపేటప్పుడు ఈ మేంగళూరు దగ్గర ఉంది ఈ ఆశ్రమం. మేంగళూరు దగ్గర ఉంది, దాని ఆనందాశ్రమం అంటారు. అది రామదాస్ గారు స్థాపించారు. మర్యాద అనేది ఎలా ఉంటుందో, దయ అనేది ఎలా ఉంటుందో, అసలు మన బిహేవియర్ ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా మన ఆనంద ఆశ్రమంలో 4 రోజులు ఉంటే ఆ పద్ధతులు మనకు తెలుస్తాయని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆనందాశ్రమంలో ఉంటే ట్రైనింగ్ అవ్వచ్చని. ఎవరికైనా ఆశ్రమాలు నడపాలని ఉంటే ఈ టీచర్స్ ఎలాగైతే ట్రైనింగ్ అవుతారో టీచర్డానికి, ఎవరికైనా ఆశ్రమాలు నడపాలనుకున్న వాళ్ళు ఆనందాశ్రమంలో ఉంటే ఆ మర్యాద బిహేవియర్ తెలుస్తుందని. ఎక్కడ ఆనందాశ్రమంలో వెళ్ళి చూసిరండి అంటూ ఉంటారు. అంటే పద్ధతులు తెలుస్తాయని అక్కడ. అది దయా భూతేష అంటే అన్ని భూతాల పట్ల దయ కలిగి ఉండాలి. ఇప్పుడు రమణ మహర్షి గారు దయ ఉందనుకోండి, మనుషులకు పరిమితం వ్యాపించింది. అది మహిమలు కాదు. ఇప్పుడు బుద్ధుల్లో ఉన్నది, రమణ మహర్షిలో ఉన్నది, రామకృష్ణ పరమహంసలో ఉన్నది వాళ్ళ మహిమలు కాదు. వాళ్ళు రామకృష్ణుడు చెప్పాడు మహిమని అశుద్ధంతో సమానంగా చూడమని. అది మహి సృష్టి అంది వాళ్ళకుండే ప్రేమ కొలిది, కృష్ణ పట్ల వాళ్ళకుండే ప్రేమ కొలిది. ఆ జంతుజాలం వరకు వాళ్ళ ప్రేమ వ్యాపించింది, కానీ అది మహిమలు కాదు. అది మహిమలని, అది మహిమలు అనుకోవద్దు. అంటే నేచర్ తోటి వాళ్ళకున్నటువంటి, నేచర్ తోటి వాళ్ళకున్న అనుబంధం. అంటే ఒక జ్ఞాని యొక్క శాంతి, ఒక జ్ఞాని యొక్క ప్రేమ. ఇప్పుడు వాళ్ళకి ఒక అద్దులు లేవు. వాళ్ళకి కొండలను దాడతాయి, నదులను దాడతాయి, సముద్రాలను దాడతాయి, మా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు మీరు మీ ప్రాంతాన్ని గౌరవిస్తున్నారనుకోండి, మీ ప్రాంతం మీదే ప్రేమ ఉందనుకోండి, లేకపోతే మీ గ్రామం మీద ప్రేమ ఉందనుకోండి, లేకపోతే మీ దేశం మీద ప్రేమ ఉందనుకోండి, ఎక్కడా ప్రేమ లేదనుకోండి, ఎక్కడ ఇష్టం లేదనుకోండి, మీరు అనుకోండి ఎక్కడ మీకు ఆప్యాయత లేదు, అది అహంకారం, 100 రూపాయలు అహంకారం. నా దేశం మీద నాకు ప్రేమ ఉండి ఇంక ఏ దేశం మీద నాకు ప్రేమ లేదనుకోండి, అది 100 రూపాయలు అహంకారం. నా గ్రామం మీద నాకు ప్రేమ ఉండి ఏ గ్రామం మీద నాకు ప్రేమ లేదనుకోండి, అది అంతా అహంకారంలోకి వస్తుంది. అందులో సందేహం లేదు. ఒక్క యూనివర్సల్ ఐకే యూనివర్సల్ లవ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ పొందిన వాడికే ఆ యూనివర్సల్ లవ్ ఎలాగో తెలుస్తుంది. నా దేశాన్ని ప్రేమిస్తాను, ఇతర దేశాలు కూడా నాకు అక్కర్లేదంటే పోనీ అజ్ఞాని వాడు దేహానికి పరిమితం ఏమంటే ఆడు కొంచెం వైడన్ అయ్యాడు, వాడు అహంకారం దేశానికి పరిమితం ఉంది అంతే. లేదా తెలంగాణ కూడా దేనికి, వాళ్ళకి దేనికే తెలంగాణ. అంతా కల్పితమే, ఇది అంతా కల్పితమే. ఈ తెలంగాణ కూడా చూస్తే ఆచార్య వారు చెప్పింది ఇదంతా మాయ, ఇదంతా మాయ అన్నాడంటే వాళ్ళు ఎంత దూరం చూసి చెప్పారనిపిస్తుంది నాకు. ఆ తెలంగాణ యాజిటేషన్ అంతా కల్పితం. అది ఎవరికి ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే అది అది ఆ విషయం మనకు వద్దు. అసలు ఈ నాకు ఈ జిల్లా మీద ప్రేమ ఉందనుకోండి, ఏ జిల్లా మీద నాకు ప్రేమ లేదనుకోండి, అది అహంకారమే. అయితే జ్ఞాని యొక్క ప్రేమ, జ్ఞాని యొక్క శాంతి, వాడు పొందుతున్నటువంటి సుఖము, అదొక మతంతో సంబంధం లేకుండా, ఒక జాతితో సంబంధం లేకుండా, ఒక కులంతో సంబంధం లేకుండా, హద్దులు లేకుండా మొత్తం సృష్టికంతా వ్యాపిస్తూ ఉంటుంది. అదే నిజమైన ప్రేమ. రమణ మహర్షి అన్నాడు, నేను పొందిందేదో ఈ హాల్లో కూర్చున్న 10 మందికే కాదు, ఈ హాల్లో కూర్చుని 10 మందే వారసులు కాదు, నేను పొందిన దానికి హాల్లో కూర్చుని 10 మందే వారసులు కాదు. ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా యోగ్యత ఉన్నవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు, ప్రపంచంలో వాళ్ళు ఏ కులస్తులైనా ఏ జాతి వాళ్ళైనా కొండ జాతి వాళ్ళు ఎవరైనా సరే ఈ జ్ఞానానికి అందరు వారసులే అన్నాడు. ఈ జ్ఞానానికి హాల్లో కూర్చున్న వాళ్ళు 10 మందే వారసులు కాదు, వాళ్ళు డిజర్వ్ అయి ఉంటే ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వాళ్ళు అందరూ వారసులే. అంచేది మేము ఇక్కడ ప్రేమిస్తున్నాం, ఈ ఊరిని ప్రేమిస్తున్నాం, ఆ ఊరిని ప్రేమించడం, ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాం, ఆ ప్రాంతాన్ని, ఇవన్నీ కల్పితం, ఇవన్నీ అహంకారం నుంచి వచ్చిన గొడవలు, ఇవన్నీ కూడా అహంకారం నుంచి వచ్చిన గొడవలు. ఇప్పుడు ఆ తెలంగాణ గొడవ అంతే పవర్ కోసమే, ఇదంతా రాజకీయ నాయకుల క్రియేషను. చివరికి చర్చిలు చెప్పినట్టు ఏమన్నాడంటే, ఇప్పుడు మనం తింటున్నామని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ నాయకులు వాళ్ళని తినేస్తారు. అక్కడ ప్రజలనే, ఆ ప్రజల సంపద అంతా ఇప్పుడు మనం తింటున్నామని ఆ లీడర్స్ చెబుతున్నారు. మనం బయటకు వచ్చాక ఆ ప్రజల సంపద అంతా వాళ్ళు లీడర్స్ వాళ్ళని తినే వాళ్ళ ప్రజలను తినేస్తాడని చెప్పాడు. ఇది 46లో చర్చిలు చెప్పాడు, అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన చేసిన ప్రసంగం చూడండి. తర్వాత నువ్వు స్వాతంత్రం ఇస్తున్నవాడు, వాళ్ళు దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవడానికి పనికిరారు. ఇంకా దారుణమైన మాట్లాడినాడు, నా నోటితో చెప్పకూడదు. రోడ్డు మీద ఉన్న గడ్డి పరకలతో సమానం ఇండియన్ సెంటర్. ఇంకో రచయిత అన్నాడు, ఇండియా అంటే టాయిలెట్ అన్నాడు. రోడ్లు పక్కన మల విసర్జనం, రైల్వే ట్రాక్ పక్కన మల విసర్జనం, ఎక్కడ ఎనకేచ్చి పక్కన మల విసర్జనం, ఏ గ్రామం వెళ్ళి చూసినా మల విసర్జన. ఇండియా అంటే టాయిలెట్ని చూసి ఇంక ఇండియాని చూడక్కర్ల, ఇండియా అంతా టాయిలెట్ అన్నాడు. ఇప్పుడు అందరే ఇప్పుడు అందరికీ టాయిలెట్స్ కట్టిస్తున్నారు కదా. చర్చిలు చెప్పిన భారతీయుల గురించి చర్చిలు చెప్పిన మాటలు చెప్పింది ఏనండి ఒకసారి. ఇప్పుడు చాలామందికి టాయిలెట్స్ కట్టిస్తున్నారు గవర్నమెంట్. ఆ టాయిలెట్స్లో పిడకలు, పుల్లలు, ఇంకా వంటకు పనికి వచ్చే సామాగ్రి ఆ టాయిలెట్లో వేసుకుని వాడు మల విసర్జన రోడ్డు పక్క వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఇండియా, దిస్ ఈజ్ ఇండియా. మన చర్చల మీద ఉద్రేకపడక్కల, ఇది ఇండియా. కానీ పంచాయతీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి కారణం అంటే వాళ్ళకి ఓట్లు కావాలి. పంచాయతీ వాళ్ళు ఎక్కడ ఎవరి మీద యాక్షన్ తీయండి, వాళ్ళకి కావాల్సిన ఓట్లు అంటే వాళ్ళు ఎంతకాలం బతుకుంటే అంతకాలం వాళ్ళు అధికారంలో ఉండిపోవాలి. ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వం ఎక్కడైనా మంచి పని చేసింది అనుకోండి, మంచి పని కోసం ఏ పార్టీ అయినా సరే మంచి పని కోసం మంచి పని చేయరు, ఓట్ల కోసమే చేస్తారు. ఓ రచయిత చెప్పాడు, ఇండియా అంటూ టాయిలెట్ అని. ఇప్పుడు కొంతమంది కట్టి పెడుతున్నారు టాయిలెట్స్, కట్టిపెట్టినా పుల్లలో పిడకలో అవి స్టోర్ రూమ్ కింద ఉపయోగించుకోవటం, అటు పక్కన ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేసేది. ఇది దిస్ ఈజ్ ఇండియా. వ్యవసాయం లేకుండా పంటలు పండిపోవాలి, వ్యవసాయం చేయకుండా ఉద్యోగాలు చేయకుండా సంపాదన వచ్చేయాలి, కష్టం లేకుండా సంపాదన వచ్చేయాలి, పని ఏమి చేయకుండా సంపాదన వచ్చేయాలి, శ్రమ లేకుండా సంపాదన. ఇంక ఇండియా ఎలా బాగుపడుతుంది? ఒక వ్యక్తిగా మహాత్మా గాంధీ గొప్పవాడవచ్చు, ఆయన కూడా అడ్మినిస్ట్రేటర్ కదా, ఆయన కూడా యాజిటేటర్ అని చర్చకు చెప్పాడు అపోజిషన్ లీడర్గా. అసలు వాళ్ళని వాళ్ళు పరిపాలన చేసుకోవడమే చేత కదా వాళ్ళని. వాళ్ళకి నువ్వు స్వాతంత్రం ఇస్తున్నావు, ఇది జరగబోయేది అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏదో తినేస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు కదా, 300 సంవత్సరాల నుంచి మనం ఏదో తినేస్తున్నాం వాళ్ళు డబ్బులు అని చెబుతున్నారు. ఇప్పుడు మనం బయటకు వచ్చేద్దాం, వాళ్ళ నాయకులు వాళ్ళు చాలా ప్రజలు తినేస్తారు, ఎవడొకరు తింటామే పని ఇంక ఇండియాలో. ఇది అపోజిషన్ లీడర్గా 46లోనే, ఇప్పుడు 47లోనే చర్చలు చెప్పి ఇండియాకి స్వాతంత్రం ఇవ్వద్దనే చెప్పాడు. ఆయన వాళ్ళకి పనికిరారు అంటే వాళ్ళు అసలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడానికి పనికిరారని చెప్పాడు. అవి ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధం, ఇప్పుడు చర్చల మాటలు మనం ప్రమాణంగా తీసుకోక్కర్లేదు. ఆయన చేసిన ప్రసంగం చెబుతున్నది టాయిలెట్, ఇండియా అంటూ టాయిలెట్ అంతే. మీరు వెస్టర్న్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడ మల విసర్జన కనపడదు. నేను ఇంగ్లాండ్ 2 సార్లు వెళ్ళాను. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను, వినండి. ఓ పెంపుడు కుక్కను అక్కడ కూడా తీసుకెళ్తున్నాడు. నా కాలక్షేపానికి ఆ దొరల ఇంటికాడ ఉండి కిటికీలోంచి రోడ్డు మీదకి చూస్తున్నాను. ఆ దొరలు ఏం చేశారంటే, నన్ను లోపల పెట్టేసి పైన తాళం వేసేసి ఇంకో గంట వరకు మీరు రావు, మీరు లోపల ఉండండి, వెళ్ళిపోయారు బయట తాళం వేసి. మేము మధ్యాహ్నం 2 దాకా రాము, టౌన్లో పని చేసుకొస్తాం, ఇక మీ మంచినీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను కాలక్షేపానికి ఆ కిటికీలోంచి ఇలా చూస్తున్నాను. ఒకడు కుక్కను తీసుకెళ్తున్నాడు, అక్కడ కూడా కుక్కను తీసుకెళ్తాడు. అది మల విసర్గిస్తుంది రోడ్డు మీద కుక్క. ఆశ్చర్యం ఉన్నాడు, వెళ్ళిపోవచ్చు కదా. ఆడి చేతిలో ఇంత బ్యాగ్ ఏదో తీసాడు జేబులోంచి. ఆ బ్యాగ్లోంచి ఆ మలానంతా ఎత్తేసాడు. లండన్లో నేను చూసింది స్వయంగా. ఈ మలాన్ని ఎత్తేసండి ఈ బ్యాగ్లోకి. ఆ బ్యాగ్ చేతులు పట్టుకుని మన కుక్కను తీసుకుపోతున్నాడు. అంటే ఆ రోడ్డు పాడవకూడదు, అది దేశభక్తి అంటది. అది దేశభక్తి. అది ఇక్కడ ఎవరికైనా ఉంది అసలు? అది ఆ రైల్లో ప్రయాణం చేస్తాం, ఆ రైలు మంద కాదు, అందులో ఉన్న బెడ్స్ మనవి కాదు. వాటిని చింపేయటం, ఆ లైట్లు ఉంటాయి పట్టిపోవటం, ఇంకా మన ఇంట్లో ఉన్నది మన ఆ రోడ్డు మంద కాదు, రైలు మంద కాదు, మంద కాదంతా పాడు చేయటం, ఇది దేశభక్తే. ఇండియన్స్ ఎటువంటి వాళ్ళు చర్చిల ప్రసంగం చదివితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, ముందు పబ్లిక్ ప్రాపర్టీ, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ అన్ని పాడు చేసేస్తారు. అది ఒక వంపు. అంటే ఆ యాజిటేషన్ వంపు పెట్టుకుని కన్స్ట్రక్షన్ లేదు, డిస్ట్రక్షనే పని. ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఏమీ శ్రమ పడకుండా మనం సంపాదించాలి, ఏమి పని చేయకుండా, ఏమి పని చేయకుండా ఏది ఎలా చేయాలనే బుద్ధి మటుకు దేశానికి చాలా చెడ్డది. అది దేశానికి మంచిది కాదు. ఆ బుద్ధి మనలో ఎక్కువ వస్తుంది. ఏమి పని చేయకుండా సంపాదించిన వాడికి పైగా వాడికి సన్మానాలు కూడాను. పైగా వాడికి సన్మానాలు అంచేది. మనకి మనం చేసుకునే పని ఇంతకీ గీతలో చెప్పిన మెసేజ్ ఏంటంటే, నువ్వు చేసే పని వల్ల నీకు ఫ్రీడమ్ రావాలి. నువ్వు చేసే పని వల్ల నీకు మోక్షానికి వెళ్ళటానికి మార్గం కనపడాలి. నువ్వు చేసే పని కూడా నువ్వు మోక్షం పొందడానికి సహకరించాలి. అది ఇక్కడ గీతలో చెప్పేది. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అనుకో, ఆ పని నువ్వు మోక్షం పొందడానికి అది సహకరించాలి. పని బాగా చేయటమే కాదు, కొంతమంది పని బాగానే చేస్తారు. పని బాగా చేయటమే కాదు ఇక్కడ, ఆ బాగా చేయటం అనేది నువ్వు మోక్షం పొందటానికి కూడా సహకరించేలా చేయాలి. దాన్ని స్కిల్ అన్నాడు ఇక్కడ. అది కూడా యోగం, కర్మయోగం. కర్మాన్ని యోగంగా చెయ్యి, కర్మాన్ని యోగంగా చెయ్యి. అంటే నువ్వు చేసే కర్మ మోక్షం పొందటం కోసం కూడా అది సహకరించాలి. నువ్వు చేసే పని నువ్వు మోక్షం పొందడానికి సహకరించేలాగా పని ఉండాలి. అది స్కిల్. అదేంటి? అదే స్కిల్ ఉండాలి. ఇక్కడ ముగిస్తున్నాం. మార్గం హి అచాపలం హిరి అంటే, ఇక్కడ నువ్వు చెడ్డ మాట మాట్లాడే ముందు సిగ్గుపడు. మనం చెడ్డ ఆలోచనలు ఏదైనా వస్తున్నాయనుకోండి, మనకు సిగ్గుపడండి. మీరు చెడ్డ మాటలు మాట్లాడుతాం అనుకోండి, సిగ్గుపడండి. మనం ఏదైనా మనకు ఏదైనా చెడ్డ తలంపులు వస్తాయంటే మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడండి. మనం చెడ్డ మాటలు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూసే మీరే సిగ్గుపడండి. ఏంటి ఇటువంటి మాటలు వస్తున్నాయండి, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయండి, ఇటువంటి పనులు చేస్తున్నామంటే మీరే ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ జీవితాన్ని మీరే రివ్యూ చేసుకోండి. మీ జీవితాన్ని మీరు రివ్యూ చేసుకోండి. అంచేత మీరు మీకు ఎప్పుడైనా చెడ్డ మాటలు మాట్లాడుంటే, చెడ్డ ఆలోచనలు వస్తే మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడండి. మనసులో చేపలు లేకుండా చూసి, చేపలత్వం లేకుండా చూసుకోండి. ఆ చపలత్వాన్ని నిగ్రహించుకోండి. మీకు చపలత్వం తగ్గిపోతే ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని తలంపులు, ఉపయోగం లేని చేష్టలు అన్నీ తగ్గిపోతాయి. ఇదంతా మనస్సే కేంద్రం, మనస్సు మనస్సే కీలకం. బైబిల్లో ఒక మాట ఉంది, మీ దేహానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దేహం యొక్క ఆరోగ్యానికి. దేహం శుచిగా ఉంచుకోవడానికి కూడా చాలా ఆరోగ్యం, చాలా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేహాన్ని శుచిగా ఉంచడానికి మీ దేహం చనిపోయాక, మీ దేహం కాలి బూడిదయ్యాక, మీ శవాన్ని కప్పెట్టాక మీ కూడా వచ్చే మనస్సును బాగు చేసుకోవడానికి కొంచెం కూడా మీరు అక్కడ మనస్సు పెట్టరా? మీ కూడా వచ్చే మనస్సుని అంటే శ్మశానంతో మీ దేహయాత్ర ముగిసిపోతుంది. శ్మశానంతో మీ శ్మశానంతో ముగిసిపోయి దేహం మీద మీరు ఎంత అటెన్షన్ పెడుతున్నారు, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేహం చనిపోయిన తర్వాత మీ కూడా వచ్చే మనస్సు, మీ కూడా వచ్చే జీవుని బాగు చేసుకోవడానికి చిన్న ప్రయత్నం కూడా చేయరా? మీ తల మీద మీ మనస్సును బాగు చేసుకోవడానికి, మీ మనస్సును పరిశుద్ధం చేసుకోవడానికి మీ తల మీద ఉన్న వెంట్రుకు కూడా ఇచ్చే విలువ కూడా మీరేమరా? అంటే మీ జీవుణ్ణి, మీ అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి మీ తల మీద ఉన్న వెంట్రుకు కూడా విలువ ఇచ్చే విలువ ఆ మాత్రం కూడా విలువ ఇవ్వరా? దేహంతో శ్మశానంతో ఆగిపోయి ఈ దేహానికి వచ్చే శుచి గురించి కూడా ఎంత శుచిస్తున్నారు? మరణానంతర జీవితం మీ కూడా వచ్చే జీవుని బాగు చేసుకోవాలని, వాడిని శుచిగా ఉంచాలని, వాడిని ప్యూరిఫై చేయాలని, జీవితంలో ప్యూరిటీ చాలా ముఖ్యమని, ఆ మనస్సును ప్యూరిటీగా ఉంచాలని మరణానంతర జీవితంలో ఆ మనస్సు గురించి మీరేమి శ్రద్ధ చేయరా? దేహం గురించనే శ్రద్ధ, ఈ కృత్రిమ గౌరవాల గురించనే మీకు శ్రద్ధ. కృత్రిమ గౌరవాలు, ఈ మిథ్యా శరీరాలు, మీరు మనస్సు పరిశుద్ధంగా ఉంటే అది బ్రాహ్మీ స్థితి పొందడానికి మీకు సహాయ సహకారములు అందిస్తాయి. ఈ పంచభూతాలకి, మన కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచానికి, ప్రపంచంలోకి ఇంతవరకు ఈ క్రియేషన్ ప్రారంభమైన తర్వాత కొన్ని వేల కోట్ల మంది జీవులు వచ్చారు, కొన్ని వేల కోట్ల మంది జీవకోటి బయటకు పోయారు. వీళ్ళందరికీ ఏ బ్రహ్మమైతే ఆధారంగా ఉందో, ఈ పంచభూతాలకి, మీకు నాకు ఈ జీవకోటికి ఏ బ్రహ్మమైతే ఆధారం ఉందో, ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి మీ మనస్సులో ఉన్న పవిత్రత బ్రహ్మమును తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఆ మనస్సులోని మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవడానికి, మీ మనస్సును మీరు పవిత్రం చేసుకోవడానికి కనీసం మీరు దేహానికి ఇచ్చే విలువ కూడా మనస్సుకి ఇవ్వరా? మీ కూడా ప్రయాణం చేసే మనస్సుకి ఇవ్వరా? ఈ ఒలకాడు దాకా వచ్చే ఒలకాడుతోటి మీ దేహగతమైన చరిత్ర ముగిసిపోతున్న శ్మశానంతో, అంచేత శ్మశానం దాకా వచ్చే శరీరానికి మీరు ఎంతైనా ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ మరణానంతర జీవితంలో మీ కూడా వచ్చే ఆ జీవుడి కొంత కూడా, వాడిని శుచి చేయడానికి కొంత కూడా ప్రయత్నం చేయరా? కొంత కూడా ఎఫర్ట్ పెట్టరా అని బాధపడిలో ఉంది. సరే, టైం అవుతుంది. ఆ సాంప్రదాయం ఏంటంటే గంట కంటే ఎక్కువ చెప్పకూడదు ప్రవచనం. ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఒక గంట, ప్రవచనం ఎక్కడైనా సరే గంటే. ఈ రామకృష్ణ మఠ వాళ్ళు సరిగ్గా అంటే గడియారం దగ్గర పెట్టుకుంటారు, గంట క్లోజ్ చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. అంతే అంచేది మనకి రోడ్డు సెన్స్, టైం సెన్స్ లేకుండా ఉన్నాం మనం. రోడ్డు సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు, గంటల తరబడి ఒక గంట చాలు మనకి. టైం సెన్స్ లేని మరొక గంటల తరబడి ఇలా చెప్పుకోవడానికి అలవాటు పడిపోయాం. టైం ఒక గంట కంటే ఎక్కువ ప్రవచనం అక్కర్లేదు, కానీ ఇది ఈ రకంగా అలవాటు పడిపోయాం. టైం సెన్స్ లేకుండా, టైం కిలువ లేకుండా మాట్లాడటానికి అలవాటు పడిపోయాం. రాబోయే ప్రవచనం శివరాత్రి, అది March 2 శివరాత్రి అయింది. అది ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం శివరాత్రి హైదరాబాద్లో చేస్తాం బహుశా. ఈ సంవత్సరం శివరాత్రి జిన్నూరు రమణ కేంద్రంలోనే, చేస్తున్నాం. మార్చి రెండో తేదీ శివరాత్రి మీరు అందరూ ఆహ్వానత్తులే. మార్చి రెండో తేదీ శివరాత్రి అయింది. జిన్నూరులోనే రమణ కేంద్రంలోనే ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీకందరూ కూడా శివరాత్రి రోజున మీరందరూ కూడా జిన్నూరు గ్రామానికి ఆహ్వానించలే, మీరు వచ్చి ఈ 15వ అంటే విజయలక్ష్మి ఫౌండేషన్ పెట్టి 15 సంవత్సరాలు నిన్ననే, అంటే ఒక మనిషి జీవితంలో చూస్తే 15 సంవత్సరాలు తక్కువే. కానీ ఈ సంస్థ జీవితంలో విజయలక్ష్మి ఫౌండేషన్లో 15 సంవత్సరాలు తక్కువైనప్పటికీ, 15 సంవత్సరాలు అంటే తక్కువ, మరీ పెద్ద ఎక్కువ పూర్వం పెట్టలేదు. ఇంకా 15 సంవత్సరాలు తక్కువైనప్పటికీ, 15 సంవత్సరాలైనప్పటికీ అనేక ఘనకార్యాలు సాధించారు. వాళ్ళు చేయగలిగింది ఏదో చేస్తున్నారు, పబ్లిసిటీతో సంబంధం లేకుండా వాళ్ళు చేయగలిగింది ఏదో చేస్తున్నారు. అంచేది విజయలక్ష్మి ఫౌండేషన్ రోజున విజయలక్ష్మి, అంచేది మీరు విజయలక్ష్మి ఫౌండేషన్ పెట్టి 15 సంవత్సరాలే, 15 సంవత్సరాలు అంటే పెద్ద ఎక్కువ టైం కాదు, తక్కువ టైంలో ఎక్కువ మంచి పనులు చేయగలిగారు. శివకి ఆ శక్తి భగవంతుడికి ఇచ్చాడు. తర్వాత డబ్బున్న చాలామంది సద్వినియోగం చేయరు, దుర్వినియోగం చేస్తారు, అపాత్ర దానాలు చేస్తారు కొంతమంది. అంచేది సార్ డబ్బు శివ దగ్గర ఉన్న ధనం అంతా కూడా సద్వినియోగం అవుతుంది. డబ్బుని సద్వినియోగం చేస్తే దాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు. అయ్యి అది ఖర్చు కాదు, అది స్పెండింగ్ కాదు, అది ద్రవ్యాన్ని మనం సద్వినియోగం చేస్తాంటే అది కూడా యజ్ఞం అని చెప్పాడు భగవంతుడు. దాన్ని ఏమంటారు? ద్రవ్య యజ్ఞం. అలాగే మన చైతన్య స్థాయి పెంచే గ్రంథాలు మనం ఏదైనా చదివితే దాని స్వాధ్యాయ యజ్ఞం అన్నారు. అంటే బజార్లో కనిపించే పుస్తకాలన్నీ చదవకూడదు, మన చైతన్య స్థాయి పెంచే అంటే మనకు వికాసం కలిగే గ్రంథాలు ఏదైనా మనం చదవగలిగితే అది జ్ఞాన యజ్ఞం అని చెప్పాడు. అదేమి చెప్పాడు? జ్ఞాన యజ్ఞం అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రవచనంలో ఇది కూడా జ్ఞాన యజ్ఞమే, ఇది కూడా జ్ఞాన యజ్ఞమే. అంచేత మనకి శ్రవణం చేయాలి. సబ్జెక్టు మనకి సబ్జెక్టే ప్రధానం, ఆలోచన ప్రధానం, మిగతా విషయాలు అక్కర్లేదు. శ్రవణం చేయాలి. శ్రవణం చేయగా చేయగా మనకి ఆ జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్ష కలుగుతుంది. విసుగు లేకుండా శ్రవణం చేయాలి. ధృతరాష్ట్రుడు కూడా అలా ఎక్కువ శ్రవణం చేసినా అక్కడ అరగత లేదు, ఇది అటాచ్మెంట్ ఎక్కువ. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. శ్రవణం చేసేవాడు చేయటం, కానీ అటాచ్మెంట్ టూ మచ్ అపార్ట్ అటాచ్మెంట్ ధృతరాష్ట్రుడికి. అంటే దానికి శ్రవణం చేసినా కలిసి రాలేదు, అటాచ్మెంట్ అతిగా ఉండటం వల్ల. శ్రవణం మటుకు మంచిదే, మరి శ్రవణం లేకుండా మనకు మరణం సాధ్యం కాదు. అంచేది భగవంతుడి నామం ద్వారా కూడా భగవంతుని మనం అందుకోవచ్చు. సాయంత్రం నిద్రపోయే ముందు మటుకి మీరు దైవస్మరణ చేసుకొని నిద్రపోయే ముందు ఆ దైవస్మరణ శ్రద్ధగా ఉండి ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. ఇది సూత్రం, నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైనది. ఇది సూత్రం, నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైనది. అంచేత ఆహార శుద్ధిలోంచే అన్ని మనం బాగుపడే లక్షణాలన్నీ వస్తాయి. అంచేత మనం రుచి కోసం ఎక్కువ తింటే అది అనారోగ్యానికి కారణమవుతుంది. అంచేత దైవచింతన సాయంత్రం నిద్రపోయే ముందు అందరూ ఈశ్వరుని స్మరించుకుంటే, మీ ఇష్టదేవత ఎవరైతే వారిని స్మరించుకోవడం నిద్రలో కూడా మనకి ఆ చింతన కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు మనం తెల్లవారుజాము 4 గంటలకు ఏదైనా ప్రయాణం పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న మెలకు రాగానే ఆ ప్రయాణం జ్ఞాపకం వస్తుంది, ఇంకో తలంపు రాదు. తెల్లవారుజాము 4 గంటలకు మనం పలానా ట్రైన్కి వెళ్ళాలనుకుంటాం అనుకోండి, ఆ 4 గంటలకు సాయంత్రం ఏదనుకున్నాం అదే తలంపు వస్తుంది, ఇంకో తలంపు రాదు. అలాగే సాయంత్రం మీరు రాత్రి నిద్రపోయింది దైవస్మరణ చేస్తుంటే, దైవస్మరణ చేసి మీరు నిద్రలోకి వెళితే మీకు తెలియకుండా మీ మైండ్ ఆ రాత్రి అంతా దైవస్మరణ చేస్తూనే ఉంటుంది. ఏదో నారాయణ స్మరణం మీకు ఏది ఇష్టమైతే, మీరు అయితే మీ గురువు ఎవరైనా పర్వాలేదు. మీరు అంటే ఈశ్వరుని ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, లేదా రాముడు ఉన్నాడు అనుకోండి, ఏదో స్మరణ ఆ రూపాన్ని ధ్యానం చేయటం, ఆ నామాన్ని స్మరించుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మన రూపబుద్ధిలోంచి మన నామబుద్ధిలోంచి దూరం అవుతూ ఉంటాం, ఇది లాభం. ఇప్పుడు రాముడి రూపం ధ్యానం చేస్తాం అనుకోండి, రాముడి రూపం స్మరిస్తాం అనుకోండి, మన రూప బుద్ధి మనకు తగ్గిపోతూ ఉంటుంది, మన నామ బుద్ధి తగ్గిపోయి ఇంకా నువ్వే ఉన్నావు నేను లేననే బుద్ధి కలుగుతుంది మనకి. ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల అది అంటే ఇష్టదైవే అక్కడ సర్వస్వం అని కాదు, ఇష్టదైవం ద్వారా బ్రహ్మములో ప్రవేశిస్తాం మనం. ఇప్పుడు ఇక చూడండి, ఇప్పుడు కిటికీలను చూస్తే ఎంత ఎంత బయట ఎంత కనిపిస్తుంది బయలు. అలాగే ఇష్టదైవే అక్కడ కేవలం ఆ రూపమే నామే సత్యం అని కాదు, ఆ ఇష్టదైవం వల్ల మనం చూస్తుంటే ఆయన ద్వారా మనం బ్రహ్మములో, మన ఫేవరెట్ గాడ్ ద్వారా మనం బ్రహ్మములో ప్రవేశించవచ్చు. అంచేది భగవంతుడి రూపాల్లో ఏదో రూపాన్ని ధ్యానం చేయండి, ఏదో ఒక నామాన్ని స్మరించండి, తర్వాత స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చదివే గ్రంథాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బాగుపడినా కొంతమంది స్నేహాలు చేసి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అంచేది మనం జాగ్రత్త, చదివే గ్రంథాల విషయంలో కూడా అన్ని గ్రంథాలు చదవకూడదు. మనకి బ్రాహ్మస్థితి పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి అనుకూలమైనటువంటి గ్రంథ పఠనమే మనం చేయాలి, కానీ బజార్లో దొరికే అన్ని గ్రంథాలు అది చదవకూడదు. తర్వాత ఇంకోటి, ఆ గ్రంథం చదివేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఆ వాక్యం చెప్పిన వాడు తన అనుభవంతో చెప్పాడా, అనుభవంతో సంబంధం లేకుండా చిలుక పలుకులాగా. ఏదైనా గ్రంథం మీరు చదువుతున్నారనుకోండి, అది ఆ వాక్యం వాడు అనుభవంతో చెప్పాడా, ఎక్కడన్నా చదివి చెప్పాడా, వాడు ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిందా, లేదా వాడు అధ్యయనంలోంచి వచ్చిందా, అది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆడ అనుభవంలోంచి వస్తే దాని ప్రభావం మన బ్రెయిన్ మీద మన మెదడు మీద ఎక్కువ ఉంటుంది. ఆ వాక్యం వాడు అనుభవంలోంచి వచ్చింది అనుకోండి, మన బ్రెయిన్ మీద దాని ప్రభావం ఉంటుంది. అనుభవంలోంచి రాకుండా ఏదో చిలుకు పరుకుల కింద మాట్లాడితే దాని ప్రభావం బహు తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మంచి మాట ఎవరు చెప్పినా మనం శ్రవణం చేయదగిందే. మీరు జ్ఞాన యజ్ఞాన్ని మీరు అందరూ జయప్రదం చేశారు, ఇందులో నాకు 10 పైసల కంటే వాటా ఉండదు. ఈ జ్ఞాన యజ్ఞంలో నాకు 10 పైసల కంటే వాటా ఉండదు, మీకు కొంత వాటా ఇస్తాడు భగవంతుడు. తర్వాత హాలు మనకి ఇచ్చిన వాళ్ళకి కొంత వాటా ఇస్తాడు, ఈ అరేంజ్ చేసిన వాళ్ళకి కొంత వాటా ఇస్తాడు, తర్వాత అందరికీ పంచి పెడతాడు. ఇప్పుడు ఈ జ్ఞాన యజ్ఞంలో వచ్చే పుణ్యం కూడా భగవంతుడు ఒక్కళ్ళకే పడవు, మొత్తం యజ్ఞం అంటే అందరికీ పంచి పెడతాడు. యజ్ఞభావం, యజ్ఞభావం అంటే మీరు శ్రవణం చేసినంత మీకు కొంత ఇస్తాడు, ఏర్పాట్లు చేసినట్టు కూడిస్తాడు, మీకు అందరికీ ఇక్కడ టీలు ఏదో టిఫిన్లు పెట్టారు వాళ్ళకు కొంత ఇస్తారు. ఈ జ్ఞాన యజ్ఞంలో కేవలం అందరూ భాగస్వాములే, ఇంకా అందరికీ ఇచ్చేగా ఇచ్చేగా నాకు 5 పైసల కంటే ఉండదు, అందరికీ పంచిపెట్టగా మాకు ఒక 5 పైసల కంటే మిగలదు ఈ జ్ఞాన యజ్ఞంలో. ఇందులో అందరూ భాగస్వాములే, అయితే మీరు అందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్తులు సమర్పించుకుంటున్నాను. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం